राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभा गिरिवर धारी गोपीजन वल्लभा गिरिवर धारी यशोदनंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यमुना तीरावन चारी यमुना तीरावन चारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी राधा माधव जय गोपीजन वल्लभा पम ज्ञानतिमिरान्धस्यां ज्ञानञ्जनाशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति सपदान्तिकं पाञ्चाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्रीअद्वैतगदाधर श्रीवासी गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ईशोपनिषद इट्स अ वेरी ब्यूटिफुल बुक द वेदास दे आर फॉर कन्वीनियंस divided into four parts, the Brahmanas, the Aranyakas, the Samhitas, and the Upanishads. The Brahmanas and Aranyakas, they are more or less descriptions of sacrifices performed in the Vedas. They help in performance of ritualistic Karmakandiya sacrifices for getting an understanding of how our actions lead to reactions within this world and how to place faith upon higher authorities. This is the purpose of the Karmakandiya sections. Although the Lord Vishnu is acknowledged in the Karmakandiya sections, he is acknowledged more as a giver of the results that we want than as a supreme controller of everything. Om Tad Vishnoho Paramam Padam Sada Pashyanti Surayaha. So Yagyo Vai Vishnuhu. So these are statements of the Vedas. as far as how to conduct our lives by the principle of sacrifice are concerned. Bhagavad Gita also, Ajñātāt karmano nyatra lokoyam karma bandhana tadartham karma kaunteya mukta sanga samāśara. So the performance of yajna, but beyond the performance of yajna for material benefits, there is a need to get closer to the Lord. So that portion of the Vedas which get the practitioner closer to Krishna, they are called Upanishad. Upa means near, and Nishadati means to bring. Upanishad. So it means that which brings us closer to God than the Karmakanda portions. Sometimes the Upanishads are called Upasana Kanda for this reason.
Veda anetuvantivi manavali yokka saulabhyam kosam nalugu bhagalaga vibhajincharu. Avi emitante Brahmana, Aranyaka, Samhita, Upanishad ani. Ee nalugintlo Brahmana, Aranyaka ee rendu kuda ekkuvaga karmakanda yajnalaku sambandhinchinatuvantivi. Aa karmakanda yajnala gurinchi avi ekkuvaga teliyajestayi. Andulo ఆ కర్మకాండ యజ్ఞాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు భౌతికమైన ప్రయోజనాల కోసం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ కర్మకాండ యజ్ఞాలు లేదా ఈ క్రతువులు అనేటువంటివి చేయడం ఏ ఉద్దేశం అంటే, మొట్టమొదట ఈ ప్రపంచంలో మనం చేసే ప్రతి కర్మకు కూడా ప్రతిచర్య అనేటువంటిది ఉంటుంది. మనకంటూ ఒక ఉన్నతమైన యాజమాన్యం అనేటువంటి వారు ఉన్నారు, వారిని మనం గౌరవించాలి. మనం ఏదన్నా ఒక ప్రయోజనం పొందాలంటే దానికోసం మనం యజ్ఞం చేయాలి. ఇలాంటి ఈ ఉద్దేశాల కోసం కర్మకాండ యజ్ఞాలు అనేటువంటివి జరుపుతూ ఉంటారు. అయితే వాటిలో తద్విష్ణు పరమపదం యజ్ఞో విష్ణు ఇలాంటి వాక్యాలు ఉన్నప్పటికీ కూడా వేదాల్లో కర్మకాండ యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు, వాళ్ళ అవగాహనలో విష్ణుమూర్తి ఎవరు అంటే అడిగిన వాటిని ఇచ్చేవాడు అంతే. అందరికన్నా ఉన్నతమైన దేవదేవుడనే అవగాహన వాళ్ళకి అందులో ఎక్కువ రాదు. మనం అడిగినవన్నీ ఇచ్చేవాడు అనేటువంటి అవగాహన మాత్రమే వస్తుంది. అలాంటి ఆ కర్మకాండ యజ్ఞాలు చేసేటువంటి వాళ్లకు భగవంతుడికి మనం సన్నిహితం కావాలనేటువంటి అవగాహన కన్నా కూడా సూత్రం ఏమిటంటే, చేసే యజ్ఞం ద్వారా మనం భగవంతునికి ఎట్లా దగ్గర కావాలనేటువంటి సూత్రం. యజ్ఞం ద్వారా మనం మన జీవితాన్ని ఎలా నడుపుకోవాలనే సూత్రం భగవద్గీతలో కూడా, అందుకే యజ్ఞార్థాత్ కర్మణోన్నతర అనేటువంటి శ్లోకం కూడా ఉంది. కానీ కర్మకాండ యజ్ఞాలు ఏమవుతుంది, నీవు భగవంతుని దగ్గర కావాలనేటువంటి అంశం కన్నా నీకేం కావాలి అవి కోరుకునే నిమిత్తం యజ్ఞం చేస్తే సరిపోతుంది అనేటువంటి ఆ భావన ఎక్కువ వస్తుంది. కాబట్టి దాని నుంచి మనకి వేరొకటి ముఖ్యమైనటువంటిది భగవంతునికి దగ్గరగా మనం తీసుకుని వెళ్ళేటువంటిది ఉపనిషత్తు అని చెప్పారు. ఉపారంటే దగ్గరకు, నిషత్తు అనంటే తీసుకుని వెళ్లేది, భగవంతునికి దగ్గరగా తీసుకుని వెళ్లేటువంటి దాన్ని ఉపనిషత్తు అని చెప్పన్నారు. ఉపనిషత్తుల్ని ఒక్కొక్కసారి ఉపాసన కండ అని కూడా అంటారు. భగవంతునికి సన్నిహితంగా మనల్ని చేర్చేవి అని అర్థం.
ఉప ఆసన, ఉప మీన్స్ నియర్, ఆసన మీన్స్ సిట్ డౌన్, సిట్ డౌన్ నెక్స్ట్ టు ద లార్డ్. దట్ డజంట్ మీన్ ఇన్ ఎ ఫెమిలియర్ సెన్స్, ఇన్ ఎ స్పిరిచువల్ సెన్స్ కమ్ క్లోజర్ టు ద లార్డ్. ఉపాసన,
ఉపాసన అంటే ఉప అంటే దగ్గరగా, ఆసన అంటే ఆసనం ఉంది కూర్చో, అంటే భగవంతునికి దగ్గరగా నువ్వు కూర్చో అని చెప్పి అర్థం. అంటే మనం దాన్ని సామాన్య అర్థంలో చెప్పుకుంటే ఏంటంటే, ఉపాసన అంటే భగవంతునికి అత్యంత సన్నిహితంగా మనల్ని తీసుకుని వెళ్ళేటువంటిది అని అర్థం.
సో వేద శ్రీల ప్రభుపాద ఇంట్రొడక్షన్ ఎక్స్ప్లెయిన్స్ ద వర్డ్ వేద ఇన్ కన్సిడరబుల్ డీటెయిల్. ఐ థింక్ వి షుడ్ స్పెండ్ అ లిటిల్ టైమ్ ఆన్ దాట్, అట్లీస్ట్ 5-10 మినిట్స్. Veda means to know. To know what? To know the Supreme and the means to achieve the Supreme. This is called Veda. So everything that exists has a connection with the Supreme, and through everything, that's called Dharma. Dharma means the means to know the Supreme. The means to attain the Supreme is called Dharma. So everything is existing in their relationship with God, Krishna, and to know the means by which they are connected to the Supreme is a way to know Him. So therefore, Vedayati Dharmaha Brahmacha Vedaha. So Vedayati Dharmaha Cha Brahmacha Vedaha. That which lets you know about Dharma and Brahma is known as Veda.
ఇక్కడ వేదం అనే దాని గురించి ప్రభుపాదుల వారు చాలా విశదంగా మనకు వివరించారు. అందుకనే వేదం అనేటువంటి విషయం గురించి మనం కాసేపు 5-10 నిమిషాలు చెప్పుకున్నాం. వేద అని అంటే తెలుసుకోవడం, ఏం తెలుసుకోవడం? భగవంతుని గురించి, భగవంతుని చేరుకునే మార్గాన్ని గురించి తెలుసుకోవడం. అది వేద అంటే అర్థం. అయితే ఇక్కడ వేద అంటే ఈ సృష్టిలో ధర్మం అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే ఈ సృష్టికి అధిపతి ఉన్నాడు, ఆ సృష్టికి అధిపతి ఎవరైతే ఉన్నారో అతనికి మనకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ధర్మం అంటే ఏమిటంటే ఆయన మనం చేరుకునే మార్గం ఏమిటి. ఇప్పుడు భగవంతుని గురించి మనం తెలుసుకున్న తర్వాత భగవంతుడితో మనం ఏ విధంగా సంబంధం కలిగి ఉన్నామని తెలిస్తే దాని నుంచి ఆయన చేరుకునే మార్గం మనకు అర్థమవుతుంది. అందువల్ల ధర్మాన్ని బ్రహ్మాన్ని ఈ రెండింటినీ తెలుసుకోవడమే ముఖ్యమైన వేదము అని చెప్పేసి మనకు శ్లోకం చెప్తుంది అన్నమాట.
సో టు నో థింగ్స్ యాజ్ దే ఆర్, దట్ ఈస్ ద వే ప్రభుపాద్ ట్రాన్స్లేట్స్. యాజ్ దే ఆర్ మీన్స్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ ది సుప్రీం. టు నో థింగ్స్ ఇన్ ద రిలేషన్షిప్ విత్ ద సుప్రీం, దట్ ఈస్ కాల్డ్ వేద.
వేద అంటే ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే, ఉన్న వాటిని ఉన్నట్లుగా వాటి యొక్క యథార్థ స్థితిని తెలుసుకోవడం. ఏ దేనికైనా సరే యథార్థ స్థితి ఏమిటి అని అంటే, అది భగవంతుని సృష్టిలో భగవంతుడితో ఒక సంబంధాన్ని అంటూ కలిగి ఉంది. మనం ఆయా వ్యక్తులు లేదా వస్తువులు ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ భగవంతుడితో ఏ సంబంధాన్ని కలిగి ఉందని తెలుసుకుంటే అదే వేదం.
సో బై ది అసెండింగ్ ప్రాసెస్ వీ కెన్ నెవర్ నో థింగ్స్ యాజ్ దే ఆర్, బికాస్ కృష్ణ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ కృష్ణ హింసెల్ఫ్ డిక్లేర్స్ దట్ నైదర్ ద రిషీస్ నార్ ద దేవాస్ కెన్ నో హిమ్ ఇన్ ద 10th చాప్టర్ ఆఫ్ భగవద్గీత. The Rishis are in a very high mode of goodness and the Devas are in a mode of passion. Neither by passionate work nor by going into meditative goodness one can know the Supreme and everything in relation to the Supreme. So the ascending process is by design a descending process. It doesn't take you up, it takes you down. The ascending takes you down, the descending takes you up. So the descending is ascending and the ascending is descending.
మరి భగవంతుడి గురించి, భగవంతుడితో మనకున్నటువంటి సంబంధాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే ఏ పద్ధతిని ఉపయోగించాలి అంటే, ఆరోహణ పద్ధతి ఉపయోగిస్తే కష్టం. భగవద్గీత 10వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు, దేవతలు గానీ ఋషులు గానీ నన్ను అర్థం చేసుకోలేరు. ఋషులేమో మరీ ఎక్కువ సత్వగుణంలో ఉంటారు, మరి దేవతలేమో రజోగుణంలో, రజోగుణ సంబంధమైనటువంటి పరిపాలన కార్యవ్యవహారంలో ఉంటారు. అంటే కృష్ణుడు చెప్పొచ్చేది ఏమిటంటే, రజోగుణంతో కానీ రజోగుణ కార్యాలతో ఉండేవాళ్ళు కానీ మరీ ఇక ధ్యానంలో కళ్ళు మూసుకొని కూర్చున్నటువంటి మరీ ఉన్నతమైన సత్వగుణంలో ఉండే ఋషులు కానీ తనను అర్థం చేసుకోలేరని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, మనం ఆరోహణ పంతాలో భగవంతుని మనం అర్థం చేసుకోలేం. ఒక యథార్థాన్ని గమనిస్తే అలా మనం అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే మనం అవరోహణ పంతాలో క్రిందకి దిగజారిపోతాం. అలా కాకుండా అవరోహణ పంతాలో మనం అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే మనం ఆరోహణకి ఉన్నత స్థితికి ఎదుగుతాం. ఇది ఈ సూత్రాన్ని మనం గమనించాలి.
Of course, devas are also in goodness mostly, but they have a significant amount of passion compared to the sages.
Devatalu kuda satagunalone untaru kani rushulato poliste valaki rajaguna satham ekku untundi.
By neither of them can know by their own ascending method, but they can know, like Krishna says, that someone can know me, and what are the qualities by which they should know me. He says it in the 10th chapter of Bhagavad Gita. So that knowing is by descending method. The reason the ascending method doesn't work is because it depends on our defects. The ascending method is you take the frontier of truth to some degree and then I say that you have done this mistake, I will correct these mistakes and take the frontier of truth to the next degree. He will say I made these mistakes. In this way everybody will keep on saying you made some mistakes, and we are standing, you know, I think some of the things you have done are not mistakes, so I stand on that. And the things that you have done mistake, I'll fill up. In this way, the process of ascending knowledge is very risky. It is not stable on solid foundation. The descending process is through the Guru-Sishya Parampara. And the simplest example of this is, if one wants to know who is the father, one has to simply accept the mother's words. There is no amount of argument that will work. If someone says that I do not accept my mother because she is very impure, then the answer is you cannot know your father. That is why when Satyakama Javala went and asked his mother, you know, what is my caste? His mother said, I do not know. She did not say, do some genetic test or something like that. The genetic test and all that will not tell you for confirmation. They can tell you, probably this is not your father. They cannot tell you for sure who is your father. So, the unadulterated Vedas, which is not tampered with by mundane speculators, is the only means by which you can know the truth.
భగవంతుని మనం తెలుసుకోవడానికి ఆరోహణ పంథం అనేటువంటిది ఎప్పుడు కూడా ఉపయోగపడదు. దేవతలు కూడాను భగవంతుని తెలుసుకోగలుగుతారు, ఆ విషయం కూడా చెప్పాడు కృష్ణుడు భగవద్గీతలో. కానీ ఎవరో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఎవరో కొద్ది మంది అనంటే అవరోహణ పంథాన్ని అనుసరించినటువంటి వాళ్ళు. ఇంతకీ ఆరోహణ పంథం అంటే ఏమిటి, అవరోహణ పంథం అంటే ఏమిటి? ఆరోహణ పంథం అంటే నేను నాకున్నటువంటి కొన్ని అభిప్రాయాలతో కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదిస్తాను. ఇంకొకటి ఎవరో వస్తారు, నీ సిద్ధాంతాల్లో ఈ తప్పు ఉంది, అది నేను ఒప్పు చేస్తున్నానని చెప్పి అతను కొన్ని ప్రతిపాదించి దీన్ని ఈ సూత్రాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తాడు. మళ్ళీ ఇంకొక అతను ఎవరో వచ్చి అతను చెప్పిన సిద్ధాంతాలు ఈ దోషాలు నేను ఎత్తి చూపించి నేను వాటిని భర్తీ చేస్తున్నానని చెప్పి అతనికి కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించి సూత్రాన్ని కాస్త ముందుకు తీసుకెళ్తాడు. ఇక్కడ తమాషా ఏమిటంటే, నేను ప్రతిపాదించిన సిద్ధాంతంలో కొన్ని ఒప్పులుంటాయి, కొన్ని తప్పులుంటాయి. అవతల వాడు నేను ప్రతిపాదించిన సిద్ధాంతంలో ఒప్పుల మీద నిలబడి నా తప్పులు చూపించి అతను ఆ తప్పులను అతను చెప్పిన అభిప్రాయంతో భర్తీ చేసి ముందుకు తీసుకెళ్తాడు. ఆ తర్వాత అతను చెప్పిన ఒప్పుల మీద నిలబడి అతను తప్పులు చూపించి దాన్ని ముందుకు తీసుకెళ్తాడు. ఇది సరైనటువంటిది కాదనమాట. ఇలా ఈ సిద్ధాంతంలో భగవంతుని అర్థం చేసుకోవాలంటే సాధ్యం కాదు. అలా కాకుండా అవరోహణ పంథం అంటే ఏంటంటే గురు శిష్య పరంపరలో వచ్చేటువంటిది. అవరోహణ పంథానికి మంచి ఉదాహరణ ఏమిటంటే ప్రభుపాదుల వారు చెప్పేటువంటిది, తండ్రి ఎవరో తెలుసుకోవాలంటే తల్లిని అడిగితే తెలిసిపోతుంది. ఇంక అందులో ఏ రకమైన ప్రయోగాలకి కూడా తావులేదు. అక్కడ ఎవరైనా అనొచ్చు, మరి నా తల్లి స్వచ్ఛంగా లేదు, పవిత్రంగా లేదు, మరి అప్పుడు గతి ఏమిటి అని అంటే అప్పుడు సమాధానం ఒకటే, నీ తండ్రి ఎవరో నీకు తెలియదు అంతే. ఎందుకనంటే సత్యకామ విషయంలో అదే జరుగుతుంది. మన కులం ఏదమ్మా అని చెప్పి తల్లిని అడుగుతాడు, ఆమె చెప్తుంది మనకు తెలియదు నాయన అని చెప్పేసి అంటుంది. అంటే అర్థం ఏంటంటే అక్కడ తల్లి చెప్పిన సమాధానం అక్కడ అయిపోయింది అంతే. మళ్ళీ అతను దానికోసం అని చెప్పేసి జన్యు పరీక్ష చేసేదానికి లేదు. ఒకవేళ జన్యు పరీక్ష చేస్తే ఏం తెలుస్తుందంటే ఎవరు నీ తండ్రి కాదో తెలుస్తుంది, కానీ ఎవరు నీ తండ్రి తొందరగా తెలియదు. అందువల్ల ఏంటంటే ఆరోహణ పంథాలో గురు శిష్య పరంపరలో వచ్చేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాని ద్వారా మనం చక్కగా విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇంతకీ సూత్రం ఏమిటంటే కలుషితం కానటువంటి వేద జ్ఞానం ఏదైతే ఉందో పవిత్రమైన ఆ వేద జ్ఞానం ద్వారా భగవంతుని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి విషయం.
సో ద రీజన్ అసెండింగ్ ప్రాసెస్ ఇస్ నాట్ గుడ్ ఇస్ బికాస్ వీ హ్యావ్ ఫోర్ డిఫెక్ట్స్. ఎవ్రీ కండిషన్ బీయింగ్ హ్యాస్ ఫోర్ డిఫెక్ట్స్. ఈవెన్ ద ఫస్ట్ డిఫెక్ట్, ఇఫ్ యూ ఆనెస్ట్, యూ విల్ withdraw from the ascending process after knowing the first defect itself. The first defect is karana patva. Karana patva means we have imperfect senses. Our senses are highly limited. Our eyes, and particularly in the modern society, a great emphasis is placed on seeing. If you see, you accept. But our seeing can be completely off. In fact, two people who observe the same things can come to entirely different conclusions about what they see depending on their previous experiences. For example, a lusty man, there is this picture you all seen which appears like an old lady and a young girl at the same time. It's an optical illusion. When you see it from one side, it appears like an old lady. If you look at it from the other side, it looks at it as a beautiful young girl with a nice scarf. If you are lusty, you will see the young girl. If you are philosophical, you will see the old lady.
ఈ ప్రపంచంలో చూస్తే గానీ నమ్మం అనేటువంటి తత్వం బాగా అలవాటైపోయింది. కానీ ఇక్కడ అవరోహణ పంథానే మంచిది, ఆరోహణ పంథం ఎందుకు మంచిది కాదు అంటున్నామంటే, ఆరోహణ పంథాలో ముఖ్యమైనటువంటి లోపం ఏంటంటే ఉన్న ప్రతి జీవుడికి నాలుగు దోషాలుంటాయి. ఈ నాలుగు దోషాల్లో అసలు మనం నిజంగా నిజాయితీ బరులమైతే ఇందులో మొట్టమొదటి దోషాన్ని తెలుసుకుని అసలు మనం ఆరోహణ పంథం వద్దంటాం. మొట్టమొదటి దోషం ఏమిటంటే కరుణా పాటవ, అంటే అపరిపూర్ణమైన ఇంద్రియాలు. మన ఇంద్రియాలన్నీ కూడా చాలా పరిమితమైనటువంటివి. అవి మన ఉదాహరణకు దృష్టి తీసుకున్నాం. ఈ దృష్టి అనేటువంటిది ఎందుకు ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువ దాన్ని నమ్ముతున్నారు, మేము చూస్తే కానీ దేని నమ్ము అని చెప్పేసి. కానీ ఒక వ్యక్తిని లేదా ఒక వస్తువుని ఇద్దరు వ్యక్తులు ఒకేసారి చూస్తున్నారనుకోండి, ఇద్దరు ఒకే వస్తువును చూసినా గానీ వాళ్ళ అవగాహన మాత్రం వాళ్ళ యొక్క పూర్వ అనుభవాల వల్ల విభిన్నంగా ఉంటుంది. మీరు ఒక చిత్రాన్ని చూస్తూ ఉంటారు, అందులో ఏంటంటే ఆ రేఖాచిత్రంలో చేసినటువంటి చిన్న ఏర్పాటు వల్ల అది ఒకవైపు నుంచి చూస్తేనేమో వృద్ధురల్లా కనిపిస్తుంది ఆ చిత్రం, ఇంకొక వైపు నుంచి చూస్తేనేమో ఒక కర్చీపు తల మీద పెట్టుకున్నటువంటి ఒక యువతిలా కనిపిస్తుంది. ఇద్దరు వ్యక్తులు దాన్ని చూస్తారు అనుకుందాం, ఎవరో ఒక భౌతికమైనటువంటి విషయాసక్తి కలిగినటువంటి కామాతురుడు చూశాడు అనుకోండి, ఆ చిత్రంలో అతనికి చూడగానే చక్కగా మంచి యువతి కనబడుతుంది అన్నమాట. అదే ఎవరైనా కాస్త తాత్వికుడు ఉన్నాడు అనుకోండి, అతను చూశాడు అనుకోండి, చూడగానే ఒక వృద్ధురాలు కనిపిస్తుంది. ఒకే చిత్రాన్ని చూశారు, వాళ్ళ పూర్వ అనుభవాల యొక్క భావాలను బట్టి వాళ్ళు విభిన్నంగా చూడగలుగుతున్నారు.
ఆర్ ఎల్సిడి స్క్రీన్స్ ఆర్ ఆల్సో అనదర్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ ఫ్రమ్ వన్ యాంగిల్ యూ సీ నైస్ కలర్స్, ఇఫ్ యూ లుక్ అట్ అనదర్ యాంగిల్ యూ సీ ఆల్ భూతాస్. సేమ్ పిక్చర్ బట్ వ్యూడ్ ఫ్రమ్ టూ డిఫరెంట్ యాంగిల్స్ గివ్స్ రాంగ్ ఐడియా.
అలానే ఇప్పుడు మనం ఎల్సిడి మీద చూసేటువంటిది కూడా అంతే, దాన్ని సరైన దూరంలో చూస్తేనే చక్కగా అన్ని బాగానే కనబడుతాయి, ఆ పక్కకు ఈ పక్కకు వెళ్ళి చూస్తామంటే అన్ని భూతాలయో తిరుగుతున్నట్టుగా బోగరు బోగరు కనబడుతుంది అనమాట. అంటే చిత్రం ఒకటే, విభిన్న కోణాల నుంచి చూస్తాం కాబట్టి విభిన్న రీతిలో కనబడుతుంది.
సిమిలర్లీ రైట్ నౌ ఇఫ్ ఐ లుక్ అట్ మై స్కిన్ ఫ్రమ్ అ డిస్టెన్స్ ఇట్ అపియర్స్ వెరీ స్మూత్ అండ్ నైస్, బట్ ఇఫ్ ఐ టేక్ ఎ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అండ్ లుక్ అట్ ఇట్ దెన్ ఇట్ లుక్ ద హారబుల్ ఫామ్ ఘోర రూప ఆఫ్ దిస్ విల్ బి క్లియర్లీ విజిబుల్. Because we are looking at it in a particular way, we are accustomed to looking at it in a particular way, we observe it in a certain way. It registers as a certain message, as a signal in our brain. But if we look at it with a little philosophical vision, then the whole body appears quite different. The body appears as a configuration of matter, which is always changing. And therefore, since the configuration of matter is always changing, you don't identify with the configuration of matter as yourself. Without this philosophical understanding, if you look at the body, it appears very attractive or rebellious or ugly or repulsive or whatever. It looks like that because our senses are defective. It is the same object, but different people are perceiving it differently. One man asked me in America, sex life is so enjoyable, why do you oppose it? I said, depends on who you are, whether it's enjoyable or not. Then I gave the example that stool is very attractive for the hog, but you run away from stool, your own stool you run away, which the hog is chasing. So this means because you are trained in a certain perception, therefore you are seeing this is attractive, this is not attractive like this. So unless we accept this, the first defect itself is a very strong defect, very strong defect. Once a devotee realizes that I am having defective senses, his whole manner of dealing with Vaishnavas, his whole manner of dealing with this world, and the world, the way he approaches knowledge, everything will change. This is the meaning that you understood, you have defective senses.
అపరిపూర్ణమైన ఇంద్రియాలు మనకు ఉన్నాయనేటువంటి మొట్టమొదటి లోపాన్ని మనం గమనిస్తేనే మన యొక్క అవగాహన, దృష్టి, వ్యవహరించే తీరు మొత్తం కూడా మారిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు మనం ఈ చర్మం ఉందనుకోండి, చూసేదానికి ఇది ఎంతో బాగా కనబడుతుంది, కానీ దాన్ని భూతద్దం పెట్టి చూస్తే అది చాలా వికృతంగా కనిపిస్తుంది అనమాట. అంటే అదే చర్మం దానికి యథార్థ దృష్టిని చూస్తే చాలా వికృతంగా కనిపిస్తుంది. మనం ఈ చర్మాన్ని ఒక తగినంతటువంటి నిర్దిష్ట దూరంలో చూడడం అలవాటు అయిపోయింది కాబట్టి ఇది మనకు బాగా కనిపిస్తుంది, కానీ దీనికి యథార్థ దృష్టిని కాస్తంత తత్వంతో చూసామంటే కొన్ని మూలకాల యొక్క కలయిక ఈ శరీరం అని చెప్పి మనకు అర్థమవుతుంది. అది అర్థమైనప్పుడు కొన్ని మూలకాల పదార్థాల కలయిక అనేటువంటి ఈ శరీరం నేనెందుకు అవుతాను, నేను ఈ శరీరం కాదనేటువంటి భావన ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడు ఈ ప్రపంచంలో కొన్ని పదార్థాల కలయిక అనేటువంటి శరీరం అనేది, ఆ పదార్థాలు అనేటువంటి మారుతూ ఉండడం వల్ల ఈ శరీరం రోజు రోజుకి కూడా ఎలా మారుతుంది, దీనికి స్థితిగతులు ఎలా మారుతున్నాయి, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతుంది. అప్పుడు దీని పట్ల మనకునేటువంటి అవగాహన దృష్టే విభిన్నంగా ఉంటుంది అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే ఏ విధమైనటువంటి శిక్షణ మనం పొందుతామో దాన్ని బట్టి మనం ఆయా వస్తువుల్ని, వ్యక్తుల్ని మనం చూస్తాం. మనం పొందేటువంటి శిక్షణ బట్టి శరీరం కొద్దిమందికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది, కొద్దిమందికి వికర్షణీయంగా, కొద్దిమందికి వికృతంగా, కొద్దిమందికి ఏదో చూడడానికి అసహ్యం వేసేదానిలాగా, లేదా కొద్దిమంది కురూపిగా ఇలా కనిపిస్తుంది అనమాట. పొందే శిక్షణ బట్టే చూసేటువంటి వ్యక్తి లేదా వస్తువు ఆధారపడి ఉంటుంది అనేది ఇక్కడ సారాంశం. అక్కడ అమెరికాలో ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి అడిగాడంట, కామజీతం చాలా బాగుంటుంది కదా, దాన్ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తారు అని చెప్పేసి. అప్పుడు ప్రభు చెప్పారు, బాగుంటుంది అనేటువంటిది వ్యక్తిని బట్టి ఉంటుంది, దాన్ని బట్టి కాదు అని చెప్పన్నారు. అది ఎట్లా అంటే, మలం అనేటువంటిది ఉంది, మలం అనేటువంటిది పంది మలం ఉందనుకోండి, అది మీరు ఇష్టపడరు, మీకు మీ సొంత మలమే ఇష్టం ఉండదు, మీరు దాని నుంచి పరిగెడుతుంటే పంది దానికోసం పరిగెడుతూ వస్తుంది. కారణం ఏమిటంటే, ఆ వ్యక్తి యొక్క దృష్టి ఎలా ఉంది ఆ వస్తువు మీద అనేటువంటిది ముఖ్యమైన విషయం. మనం పొందే శిక్షణ ఎలా ఉంటుందో దాని నుంచే మనం చూసేటువంటి అవగాహన ఆధారపడి ఉంటుంది.
సో వన్స్ యు అండర్స్టాండ్ యు హావ్ దిస్ డిఫెక్ట్, డిడ్ యు ఎక్స్ప్లెయిన్ దట్?
మనం ఎప్పుడైతే ఈ అవగాహన అనేటువంటిది మొట్టమొదటిది ఏదైతే ఉందో, అపరిపూర్ణ ఇంద్రియాలు అనేటువంటి ఆ ఒక్కటి మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, భక్తుడు వెంటనే అతను అరే అపరిపూర్ణ ఇంద్రియాలతో నేనున్నానని చెప్పి విషయాన్ని తెలుసుకుని, భక్తులతో కావచ్చు, ప్రపంచంతో కావచ్చు, లేకపోతే శాస్త్రాలను అధ్యయనం చేసే తీరు కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా విభిన్నంగా మారిపోతాయి అన్నమాట. ఎంతో పద్ధతిగా ఇవన్నీ నేర్చుకుంటాడు.
యూ విల్ స్టార్ట్ సీయింగ్ ద వరల్డ్ ఇన్ అ డిఫరెంట్ వే ఫ్రమ్ దట్ మోమెంట్. ద ఫస్ట్ థింగ్ యూ విల్ యాక్సెప్ట్ ఇస్ ఐఎమ్ నాట్ సీయింగ్ థింగ్స్ ప్రాపర్లీ. విత్ దిస్ కాన్షియస్నెస్ యూ విల్ బి డీలింగ్ విత్ ఎవ్రీబడి. You will give benefit of doubt. Instead of coming to conclusions, judgment and finding faults with others and so on, your immediate result will be, I am myself so imperfect. What can I understand about any other person? Forget a Vaishnava. Vaishnava is a very exalted person. Forget a Vaishnava. Even ordinary animals also I cannot understand what they are thinking. If a dog approaches you, your only response is fear. He may not approaching you with any evil mentality. He may be approaching you, maybe thinking you are his master. We do not know. So, the way you deal with the world changes the moment you accept that I have defective senses. This is the practical way. You must come to this. From today onwards, you should not find fault in anybody. If you find fault, that means you have not understood that you have defective senses.
నేను అపరిపూర్ణ ఇంద్రియాలు కలిగి ఉన్నాను అనేటువంటి ఈ అవగాహన నిజంగా వస్తే గనక ఆ వ్యక్తి ఈ ప్రపంచంతో వ్యవహరించేటువంటి తీరే విభిన్నంగా ఉంటుంది. మొట్టమొదటి అతను ఏమని భావిస్తాడు అంటే, నాకే అపరిపూర్ణ ఇంద్రియాలు ఉన్నాయి, అవతల వ్యక్తిలో నేను పూర్తిగా ఏం అవగాహన చేసుకోగలను అంటే, వ్యక్తుల గురించే మాట్లాడుతుంది. వైష్ణవుడు అంటే ఇంక చాలా ఉన్నతమైనటువంటి స్థితి. వ్యక్తులు కాదు, కనీసం జంతువులు అవేం ఆలోచిస్తున్నాయో నాకు అర్థం కాదు. కుక్క నా దగ్గరికి వచ్చిందనుకోండి, మొట్టమొదటి నా నుంచి స్పందన ఏంటంటే కాస్త భయపడతాను. నువ్వు నా యజమాని అనేటువంటి ఆప్యాయత అది నా దగ్గరికి వచ్చినా గానీ ఇది నన్ను ఎప్పుడు కరుస్తుందని భయంతో ఉంటాం. అంటే మనకున్న అపరిపూర్ణ ఇంద్రియాల వల్ల మనము ఏ వ్యక్తి దగ్గర కూడా తొందరగా మనము నిర్ణయాలకు రాలేము. మనం గనక నేను అపరిపూర్ణ ఇంద్రియాలు కలిగి ఉన్నాను అని భావించినట్లయితే, టక్కన ఏ వ్యక్తిలో దోషాలు ఎత్తి చూపించలేము, టక్కన ఏ వ్యక్తి కూడా ఇతను తప్పే చేస్తుంటాడు ఇదే నిర్ణయం అని చెప్పి చెప్పలేము. మనం అన్ని కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించేటువంటి తీరు ఒక అవగాహన వస్తుంది. అవతల వ్యక్తిని మనం సదభిప్రాయంతో కలిగి ఉండే అవగాహన కూడా వస్తుంది అనమాట. అందుకని ఈ రోజు నుంచి నిజంగా నేను అపరిపూర్ణ ఇంద్రియాలు కలిగి ఉన్నాను అనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్లయితే, తోటి వాళ్ళను దోషాలు తప్పులు ఎంచకూడదు, ఎంచావు అని అంటే ఈ అవగాహన రాలేదండి. కానీ ఏదో ఒక రోజు ఈ అవగాహన వచ్చి తీరాల్సిందే.
సో సెకండ్ డిఫెక్ట్, బికాస్ ఆఫ్ ది ఫస్ట్ డిఫెక్ట్ ఆఫ్ లిమిటింగ్ అండ్ డిఫెక్టివ్ సెన్సెస్, second defect is that we are subject to Brahma, illusion. We conclude truth to be untruth and untruth to be truth. At night, if you pick up a rope, you think it's a snake. And if you pick up a snake, you think it's a rope. And you can get quite different consequences because of this. And this is happening to us every day. Because we are right now in the night time only. Tamasima Jyotirgamayaha. Because we are in the night time, everything we are picking up, we are misunderstanding what it is.
మొదటి దోషం ఏమో అపరిపూర్ణ ఇంద్రియాలు కలిగి ఉండడం. రెండవ దోషం ఏమిటంటే భ్రమ, అంటే మాయకి వశమై ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా. ఆ మాయలో సత్యాన్ని అసత్యం అనుకుంటున్నాం, అసత్యాన్ని సత్యం అనుకుంటున్నాం. తాడును పట్టుకుని ఇదేమో పాము అంటున్నాము, పామును పట్టుకుని తాడే అంటున్నాం. దానివల్ల మనకి దాని పర్యవసానం కూడాను విభిన్నంగానే ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి మనమంతా కూడా ఉండేటువంటి చీకట్లోనే, ఇప్పుడు మనం అంధకారంలోనే ఉన్నాం, తమసోమ జ్యోతిర్గమయ అని. ఆ అంధకారంలో ఉండడం చేత ఏంటంటే, మనం పట్టుకున్నటువంటి ప్రతిదీ కూడా మనం దానిని భ్రాంతి చేత కానిదాన్ని అవునని, అయిన దాన్ని కాదని అనుకుంటూ ఉన్నాం అన్నమాట.
The third defect, I'm shortening, I can expand on these things. A whole book can be written on each of these four defects. I have already written. It is not yet ready for sharing. I'm adding more and more. I don't know realized state, but conditioned state I know. Conditioned state I know very well. Realized stage, Rupa Goswami, Sanatana Goswami, Prabhupada, they teach us. Conditioned stage, you learn from me. even they may not have thought like this. Conditioned stage is pakka. We are very familiar with it. We are familiar with it. So, you can write books on each one of these. It will be beneficial for humanity. It will be very beneficial to write a detailed explanation of these four defects. People will give up science. People will give up all modern things. If you detailed, properly explain, without criticizing anybody, just in a pure way explain the defects, people will become devotees very easily. They will turn to devotees. They may not become devotees. They will turn to, they will be willing to examine, what is devotee life? Why are these people so happy? They seem to not have the problems that I have. Like this, they will start evaluating. And don't translate that, you know, you should learn about Kandin. That was just a joke.
Manu,
everything we should learn from acharyas only. They are teaching us what is conditioned consciousness.
But Prabhu cheptunaru manam baddha siddhi gurinchi baaga ardham chesukovali endukante బద్ధసీత అనేటువంటిది కనుక చక్కగా అవగాహన చేసుకుంటే మనం తొందరగా భక్తులకు వచ్చే అవకాశం ఉంది. కనీసం భక్తులు రాకనే భక్తులు ఏంటని చూస్తాం. ఎందుకు ఈ భక్తులు ఆనందంగా ఉన్నారు, వీళ్ళు ఏ జీవితాన్ని పాటిస్తున్నారని చెప్పి మనం చూస్తాం. జనసామాన్యానికి నిజంగా ఈ నాలుగు దోషాలని కానీ విమర్శన బుద్ధితో కాకుండా మంచి సదాభిప్రాయంతో సౌమ్యంగా ఈ నాలుగు దోషాలు ఏమిటి అనేటువంటిది కనుక సత్యాన్ని మనం యథార్థంగా తెలియజేస్తే అది చదివిన ప్రతివాడు కూడా వెంటనే వాళ్లకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి మోజులు లేదా భౌతిక విషయాల పట్ల ఆసక్తులు అన్ని కూడా వాళ్ళు విడిచిపెట్టి ఒకసారి భక్తుల వైపు తిరిగి చూస్తారనమాట భక్తులు ఏమిటని. ఎందుకంటే ఆ బద్ధస్థితి మనం అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. బద్ధస్థితి అయినా ముక్తస్థితి ఏదైనా సరే మనం ఆచార్యుల నుంచి మనం రూపగోస్వామి, సనాతన గోస్వామి లేదా ప్రభుపాదుల వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి.
సో థర్డ్ డిఫెక్ట్ ఇస్ వి మేక్ మిస్టేక్స్. సమ్ టైమ్స్ వి థింక్ దట్ వి మేక్ సమ్ టైమ్స్ మిస్టేక్స్. But it is impossible to only make sometimes mistakes. Everything we do is mistake. Everything we do is mistake. Because if you don't see things properly, how can you do anything right? Everything we do is a mistake because it is perpetuating our stay in the material world. As long as your vision is wrong, therefore tamasima jyotirgamaya, very important. Unless we come to the enlightened stage, whatever you do will be a mistake.
అలానే మూడో దోషం ఏంటంటే తప్పులు చేయడం. మనం చేసే తప్పు ఏంటంటే తప్పులు నేను కొన్నిసార్లు చేస్తానని చెప్పి అనుకుంటాం, కానీ అది కుదరదు. తప్పులు కొన్నిసార్లు చేయడం కుదరదు అనమాట. మనం చేసే ప్రతిదీ తప్పు అయి ఉంటుంది. ఎందుకనేనంటే ఆ తమస్వమ జ్యోతిర్గమయ శ్లోకం అందుకే ముఖ్యమైనటువంటిది. జ్ఞానోదయం కలుగునంత కాలం ఏ వ్యక్తి పట్ల విషయం పట్ల యథార్థమైనటువంటి అవగాహన లేనంతకాలం, మనం భ్రమలో ఉన్నంతకాలం చేసే ప్రతిదీ కూడా తప్పే అవుతుంది. ఆ విధంగా ముఖ్యమైన అంశం ఏంటంటే మనము వెంటనే ఈ యొక్క అంధకార జీవితం నుంచి బయటకు వచ్చి జ్ఞానోదయాన్ని పొందాలి. ఆ జ్ఞానోదయం పొందేంత వరకు చేసేటువంటి ప్రతిది కూడా అది దోషం, తప్పే అయి ఉంటుంది.
సో మోడర్న్ సొసైటీ ఇస్ మేకింగ్ సో మెనీ మిస్టేక్స్ బికాస్ దే థింక్ దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఇఫ్ యు అండర్స్టాండ్ దట్ యు ఆర్ డిఫెక్టివ్ సెన్సెస్ అండ్ యు మేక్ మిస్టేక్స్ దెన్ యూ క్యాన్ రిడ్యూస్ యువర్ మిస్టేక్స్ బై గోయింగ్ టు ఎ పర్సన్ or going to a source which is free from these defects. But when you think that you are not making any mistakes, that you are improving, you are advancing, then it is very difficult to correct the society.
ప్రస్తుతం సమాజంలో, అధునాతన సమాజంలో ఎన్నో 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 తప్పులు చేస్తూనే ఉన్నారు. మేము అభివృద్ధి చెందుతున్నామని చెప్పి భావిస్తున్నారు. మేము తప్పులు చేస్తున్న విషయం వాళ్ళు గమనించడం లేదు. ఎవరైనా వ్యక్తి నేను అపరిపూర్ణ ఇంద్రియాలు కలిగి ఉన్నాను, నేను భ్రాంతికి లోనై ఉన్నాను, నేను తప్పులు చేస్తున్న విషయం గ్రహిస్తే దాన్ని తగ్గించుకునే నిమిత్తం ఈ దోషాల నుంచి విముక్తులైనటువంటి ఒక వ్యక్తిని ఆశ్రయించి ఆయన దగ్గర వీటిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తాడు. అధునాతన సమాజంలో ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు మేము అభివృద్ధి సాధిస్తున్నామని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు అక్కడ తప్పులమే తప్పులు చేస్తూనే ఉన్నారు, మేము చేయడం లేదు ఏమీ అనుకుంటున్నారు, పైగా అది అభివృద్ధి అనుకుంటున్నారు.
అండ్ ద లాస్ట్ ఎఫెక్ట్ ఇస్ దట్ విత్ ద మిస్టేకన్ వ్యూ ఆఫ్ దిస్ వరల్డ్ వీఆర్ ట్రైంగ్ టు టీచ్ అదర్స్ ఆర్ గైడ్ అదర్స్ అండ్ దట్ బికమ్స్ లైక్ అ చీటింగ్. వెదర్ వీఆర్ నోయింగ్లీ చీటింగ్ ఆర్ అన్నోయింగ్లీ చీటింగ్, వీఆర్ చీటింగ్ అన్అవాయిడబుల్. బికాస్ ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఈస్ ద డైరెక్షన్ టు సచ్ అండ్ సచ్ అ ప్లేస్, ఇఫ్ ఐ డూ నాట్ నో ద ప్లేస్, at least if I admit I do not know, that is honest. But I do not know, but I give you detailed directions. That is cheating.
It's sure they understand ante ee rakamainatundi aparpurna indriyalato ee rakamainatundi bhrantiki vasamayundi ee rakamainatundi tappulu chestu undi ee avalakshanalu annitito margadarshakatvam cheyadamu ledanante ee prapanchamlo disha nirdesham cheyalane prayatnam cheyadam anetundi. అది మోసపూరితమైనటువంటి దిశానిర్దేశం. అది నాలుగోది అనమాట. అంటే ఏమిటంటే పలానా చోటుకి వెళ్ళాలి, నీ దారి ఎక్కడని చెప్పి అడిగితే ఆ దారి నాకు తెలియదు, నాకు తెలియదండి అని చెప్పడం నిజాయితీగా ఒప్పుకోవడం. అలా కాకుండా నాకు దానికి దారి తెలియదు కానీ దానికి ఎలా వెళ్ళాలనేటువంటిది చాలా విపులంగా విశదీకరించి దారి చెప్పాను, అది మోసం అంటే.
సో విత్ దీస్ ఫోర్ డిఫెక్ట్స్ ఐ నో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎలాబరేషన్ దట్ ఇస్ నెసెసరీ హియర్ బట్ వి డోంట్ హావ్ టైమ్. బట్ విత్ దీస్ ఫోర్ డిఫెక్ట్స్ you cannot understand anything properly. To understand improperly means not understand. In fact, it's more dangerous to understand improperly than not to understand at all. And suppose you think milk is poison, milk is milk, that is more dangerous than understanding it is nothing, to be not touched at all. What it is you don't have to know, I should not touch it, that much is sufficient. But if you think it is milk and drink it, that is very dangerous. So improper understanding in the Vedas is never considered as recommended. You should understand properly or not at all. Half knowledge is very dangerous, even in English we say. Suppose you know how to open the heart in surgery, but you don't know how to close it. This is very dangerous. For that somebody else has to come. This is not a very good program. So half knowledge is not acceptable. If you say I know a little bit, I'll teach you, this is not worth it. You must know whatever you know, you must know perfectly. You must know you must not know partially and start teaching. Then it is dangerous. Suppose I say I know the way 50% outside this jungle and I start taking you. 50% if I take, I may be now more lost than what I was when I was in the first place. 50% is not good enough. You must take me 100% or say in the beginning itself, I do not know the way. So, if you know for sure that I can take you to the next stop at least, surely, then you can take me to the next stop. That is acceptable. And then there, I must find someone who can take me the rest of the way. But if you do not know what will be at the first stop, maybe some lions will be there, maybe some dacoits will be there, I do not know, I'll just take you. This is not helpful. This is the guidance that most of the people are receiving in the society today. Because they themselves do not know, but they are claiming that they know, and they are taking the whole population into further and further trouble.
దిశానిర్దేశం చేసేటువంటి వాళ్ళు లేదా మార్గదర్శకత్వం చేసేటువంటి వాళ్ళు పరిస్థితి ఈ విధంగా ఉందన్నమాట. సమాజంలో ఉన్న జనులకి వాళ్ళకి మార్గదర్శకత్వం చేసేవాళ్ళు ఎలా ఉన్నారయ్యా అంటే వాళ్ళకే సంపూర్ణంగా తెలియదు, వాళ్ళకి తెలిసినటువంటి అరాకొరా జ్ఞానంతోనో లేకపోతే పాక్షికంగా వాళ్ళకి తెలిసినటువంటి అవగాహనతోనో వాళ్ళు మేము తీసుకెళ్దాం అని చెప్పి తీసుకెళ్తున్నారు. దానివల్ల యథార్థంగా వీళ్ళు చేరుకోవాల్సినటువంటి గమ్యాన్ని చేరుకోబోక దానికి బదులుగా ఇంకా అనేక రకాలైనటువంటి కష్టాలకు గురవుతున్నారు అన్నమాట. ఒక ఉదాహరణకు ఈ వేదాల పట్ల సక్రమమైన అవగాహన చాలా అవసరం. సక్రమమైన అవగాహన లేకపోవడం అనేటువంటిది అసలు అవగాహన లేకపోవడం కన్నా ప్రమాదకరమైనటువంటిది. ఎందుకు అనంటే ఉదాహరణకు ఇదిగో ఈ పలానా పాలు ఉన్నాయి, విషపూరితమైనటువంటి పాలు. ఈ విషపూరితమైనటువంటి పాలు ఏవైతే ఉన్నాయో నేను పాలని తెలుసుకున్నాను కానీ అవి విషపూరితమై ఉన్నాయన్నమాట. అసలు అది పాలని తెలియకుండా ఉండడం అనేటువంటిది మంచిదన్నమాట. ఎందుకనంటే అది పాలని తెలిసిన తర్వాత ప్రయోగం చేస్తే విషం ఉంది, మన దానివల్ల ప్రమాదం ఉందన్నమాట. కాబట్టి దాన్ని పరీక్ష చేసే కన్నా కూడా, ఇది పాలని తెలుసుకుని పరీక్ష చేసే కన్నా అది విషపాలు అయి ఉంటే అసలు ఇది పాలని తెలియకుండా మంచిది, దాని దగ్గరికి పోకుండా ఉంటాం. ఆ విధంగా ఇక్కడ ఆంగ్లంలో కూడా చెప్తారు కదా, అర్థ జ్ఞానం అనేటువంటిది చాలా విపరీతమైనటువంటి అనర్థాలని లేదా కష్టాలని తీసుకుని వస్తుందని చెప్పి అంటారు. ఆ అర్థ జ్ఞానం చేత మనము ఏ రకమైనటువంటి ప్రయోజనాన్ని పొందలేము. అంటే మనకి ఏదైతే తెలుస్తుందో, కొద్దిగా తెలుసున్నా కొద్దిగా పరిపూర్ణంగా తెలుసుండాలి. ఆ తెలిసిన కొద్దిగానే పరిపూర్ణంగా తెలుసుంటే దాన్ని మనం చెప్పచ్చు అనమాట. కానీ ఏది పరిపూర్ణంగా తెలియకుండా పాక్షికంగా తెలుసుంటే గనక దాంతో మనం ఇంకొకరికి దిశానిర్దేశం చేయాలని ప్రయత్నించామంటే ఖచ్చితంగా అది ప్రమాదం తీసుకొచ్చే పెడుతుంది అనమాట. ఇప్పుడు గుండె జబ్బులో వైద్యుడు అనుకోండి, అతనికి హృదయ శస్త్రచికిత్స చేశాడు. అతనికి ఏంటంటే హృదయం శస్త్రచికిత్స చేసేటప్పుడు ఆ గుండెను కొయ్యడం మాత్రమే తెలుసు, తిరిగి కుట్లేయటం తెలియదు అనుకోండి, ఏమైపోతుంది? కోసి పెట్టేశాడు పక్కన, మళ్ళీ ఎవరో వచ్చి కుట్లేయాలి ఉంటే. కాబట్టి అదంతా కూడాను ప్రమాదకరమైనటువంటిది అనమాట. అట్లానే ఇంకొక ఉదాహరణ ప్రభు చెప్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక అతను ఉన్నాడు, ఇతని నేను అడవి దాటాలి. అడవిలో ఇతనికి సగం దారి వరకే తెలుసు, ఇతను నాకు సగం దారి తెలుసు, అక్కడ దాకా తీసుకెళ్తా, అక్కడ వరకు నేను చెప్పగలుగుతానని చెప్పన్నాడంటే ఇతను చెప్తే వెళ్ళిపోయాడు అనుకోండి, అడవి మధ్యలో ఇరుక్కుని పోతాడు. దీనికన్నా మొదటన్న పరిస్థితి మేలు, అడవికి ముందుండేదే మేలు. ఎందుకంటే మధ్యలో ఇరుక్కుపోయినప్పుడు అక్కడికి దారి తెలియదు, ముందుకు వెళ్ళాలి ఎలా తెలియదు, దాన్ని దాటాలి ఎలా తెలియదు. అందుకే మనం ఏం చేయాలంటే కనీసం మనం వేరేదైనా ఏదైనా ఒక సురక్షిత గమ్యానికి చేర్చేంత దారి తెలిస్తే చెప్పాలి. ఇదిగో పలాన చోటు వరకు అయితే తెలియదు, పూర్తిగా నాకు తెలియదు, కానీ పలాన చోటు వరకు నాకు తెలుసు, అక్కడ వరకు పంపిస్తాను, అక్కడికి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి నువ్వు పోవచ్చు అని చెప్పి సురక్షిత గమ్యానికి చేర్చేవాడై ఉండాలి. ఆ మనకు తెలిసిన కొద్దిగా పరిపూర్ణంగా తెలిసి ఉండాలి. పరిపూర్ణంగా అంటే ఇతను ఆ పలాన గమ్యానికి చేర్చాననుకో, అక్కడ కూడా సురక్షితంగా ఉండాలి. ఆ వెళ్లిన చోట మళ్ళీ పులులో సింహంలో లేకపోతే దోపిడీ దొంగలో ఉంటే అక్కడికి వెళ్ళి అతను ఇబ్బంది పెడతాడు. అలా మనకు తెలిసింది కొద్దిగానే ఉండి అది పరిపూర్ణంగా తెలిస్తే చెప్పాలి, లేదంటే నాకు తెలియదు అని ముందులోని చెప్పేసేయాలి. తప్పితే అరాకొర ధారంతో చెప్పామంటే దానివల్ల ఖచ్చితంగా అవతల వాడు ఇబ్బంది పడాల్సిందే. ప్రస్తుతం సమాజం పడుతున్నది అదే.
మాయావాదీస్ దే ఇఫ్ యు ఆస్క్ దెమ్ వాట్ ఇస్ ద రియల్ స్టేజ్ దే కెన్ నాట్ డిఫైన్ ఇట్ బట్ దే ఆర్ టెలింగ్ యూ దట్ దే గోయింగ్ టు గైడ్ యూ టు ఇట్ ఇఫ్ దే కెన్ నాట్ డిఫైన్ ద స్టేజ్ దట్ దే గోయింగ్ టు టేక్ టు హౌ కెన్ యూ ట్రస్ట్ దెమ్ దట్ దే గోయింగ్ టు టేక్ యూ దేర్ So therefore they themselves become bewildered because they do not know where they are going and they don't know the path to get there also, and therefore their claims to take you to the absolute truth will prove to be futile.
Andukane mayavadulu paripurnamainatundi aatmanubhava dasha gurinchi vallaki teliyadu aa paripurna aatma sakshatkara sthiti ante ela untundo teliyadu vallaki meetho antaru meema marganiki aatmanubhava margani mimmalu teeskeltham randi antaru. అసలు వాళ్ళకే ఆత్మానుభవ స్థితి అనేటువంటి తెలియనప్పుడు దానికి మార్గాన్ని మనల్ని తీసుకెళ్తున్నానంటే అది ఎలా సాధ్యమవుతుంది? అందుకే వాళ్లే భ్రాంతిలో ఉంటారు, మనల్ని వాళ్ళు సరైనటువంటి పరిపూర్ణ దశకు తీసుకెళ్తారనేటువంటిది సాధ్యం కాదనమాట. అందువల్ల మాయావాదుల దృష్టిలో వాళ్ళకి నిజమైనటువంటి ఆత్మ సాక్షాత్కార స్థితే తెలియదు, దాన్ని ఎలా సాధించాలి తెలియదు. వాళ్ళు ఉండేటువంటి భ్రాంతి దిశలు ఎవరైతే వస్తారో వాళ్ళని తీసుకుని తప్పుదోవ పట్టిస్తారు.
సో ద డిసెండింగ్ ప్రాసెస్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ దీస్ డిఫెక్ట్స్ because the source first of all is perfect. The Vedas are not created by any man, apaurushaya, and those who accept the Vedic path, the Vedas are perfect in two ways. The knowledge contained in them is perfect, and one who approaches that knowledge properly according to the methods indicated within the Vedas, they overcome their defects in order to understand Vedic knowledge. The Vedas empower you to go beyond the defects. The empowerment is within the Vedas itself. Therefore, if somebody asks, you are also receiving through the same ears that I am receiving. Yes, if you are not hearing in the parampara system, if you are not accepting the speaker in a proper way, then you will not be able to get it. Even though the words are empowered, even though the knowledge is perfect, you cannot get the perfect knowledge because the Vedic method is not being fulfilled. A submissive hearing with proper respect and proper attitude. These attitudes are presented within the Vedic knowledge itself. For example, Tasmat Gurum Prabhadyeta Jigyasushraya Uttamam Shabde Parecha Nishnatam Brahmani Upasamashrayam. Here it is clearly stated in what way one should approach a guru, in what way one should approach a person who is perfect. If you approach in that way, then the Vedic knowledge is powerful enough to overcome your defects, four defects, and impart knowledge to you. It brings you to an enlightened stage by its own empowerment. Just like if I turn on the light in this room, no extraneous help is needed to light this room. In that light itself, you can see everything. So, as soon as you approach the Vedas properly through the member of a parampara, the method by which you have to approach will also be stated in that association. And the empowerment to understand that method will also be given. It is a very deep process, try to understand. It is not a superficial process of information gathering. Therefore, what is being imparted through Veda is an awakened state, not information in darkness. For example, Max Müller, the famous German, he wrote 50 books on Upanishads, but all of them are in darkness, because he did not approach the Vedas the proper way, so he could not access the empowerment to bring the enlightenment into it. The Vedas are self-protective. Nobody can break it open. You cannot break it open. You cannot say, well, I will take the Vedas and pry it open and understand what is in it. It is not possible. It is like a zipped file. You know, all of you are sending so many emails, zipped files. Or the zipped file, it needs a key to open it. Otherwise, if you open it, it all looks odd symbols. Some symbols would be like this, some symbols, card symbols, spades and clover and diamonds, all these symbols will come. So the Vedas will appear like this to you, and that is how it appears to Max Müller, and he describes it like that, and people who are in darkness, they accept these things and they make Max Müller Bhavan in almost every city of India, because he has not approached the Vedas the proper way, which is a prerequisite for getting the light of the Vedas. So the descending process of knowledge, don't think that it is some static process. It's a dynamic process which is completely within the parampara's mercy to give you. You have nothing to do with it. You cannot access it yourself unless the members of the parampara come forward and empower you to understand it. Even if they speak it, if they do not empower you to understand, you cannot understand it. You remain still within the four defects.
వేదాలనేటువంటివి వాటిని అవగాహన చేసుకోవాలి అని అంటే వాటిని మనం ఆశ్రయించేటువంటి పద్ధతి మనం తెలుసుకోవాలి. అందుకనే అవరోహణ పంత అనేటువంటిది గురు శిష్య పరంపర పద్ధతి. ఆ పద్ధతిలో మనం వేదాలను ఆశ్రయించినప్పుడు మనం వేదాలనేటువంటి అపౌరుషేయాలు, ఎందుకంటే వాటిలో ఈ నాలుగు దోషాలు పూర్తిగా విడివడి ఉంటాయన్నమాట. మామూలుగా సమాజంలో ఎవరు మనకు దిశానిర్దేశం చేయాలని చూసినా వాళ్ళందరూ ఈ నాలుగు దోషాలతో ఉంటారు, కాబట్టి మనకి పని కాదని తెలిసింది. వేదాల్లో ఎటువంటి దోషాలు లేవు, వేద జ్ఞానంలో ఎటువంటి దోషం లేదు, పవిత్రమైనటువంటిది. గురు శిష్య పరంపర పద్ధతిలో ఏ రకమైనటువంటి దోషం ఉండే అవకాశం ఉండదన్నమాట. ఎందుకు ఉండదని అంటే దానికి వివరణ, వేదాలు పవిత్రమైనటువంటివి, వేద జ్ఞానం పవిత్రమైనటువంటిది. ఆ వేద జ్ఞానాన్ని ఆశ్రయించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను కూడా ఎలా ఆశ్రయించాలనేటువంటి పద్ధతిని ఆ వేదంలోంచి తెలుసుకోవడం వల్ల అతను కూడా నాలుగు దోషాల నుంచి విడివడి ఆ వేదాన్ని ఆశ్రయించగలుగుతాడు. ఆ విధంగా అతను కూడాను ఈ నాలుగు దోషాల నుంచి దోషరహితుడై అతను గురు పరంపర పద్ధతిలో ఆ వేద జ్ఞానాన్ని క్రిందకి అందించగలుగుతాడనమాట. ఈ అవరోహణ పద్ధతిలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే వేదాలు అనేటువంటి ఎంత గొప్ప అంటే అవి దోషాలు లేకుండా ఉన్నాయి. వాటిని ఆశ్రయించే వ్యక్తిలో దోషాలు ఉన్నా గానీ ఈ దోషాల నుంచి నువ్వు ఏ విధంగా బయటపడాలనేటువంటి పద్ధతి అవి చెప్పి ఆ తర్వాత నువ్వు వాటిని ఎలా ఆశ్రయించాలి, వాటి నుంచి ఏ విధంగా తెలుసుకోవాలనేటువంటి నీకు చెప్తున్నాయన్నమాట. అందుకని గురు పరంపర పద్ధతిలో ఉన్నటువంటి గొప్ప దివ్యత్వం ఏమిటి అంటే వేదాలు గురువుని ఎలా ఆశ్రయించాలో చెప్పేస్తున్నాయి. గురువును ఆశ్రయించాలి అని అంటే ఆ గురువును ఆశ్రయించే పద్ధతి నీకు వినయం ఉండాలి, విధేయత ఉండాలి, ఎంతో శరణాగతి భావం ఉండాలి, ఇవన్నీ మనసులో ఎంతో చక్కటి వినయభావంతో ఆ గురువు నుంచి నేర్చుకోవాలనేటువంటి ఒక చక్కటి అవగాహనతో వెళ్ళాలి. ఇవన్నీ వెళితే నీకు వేద జ్ఞానం అర్థమవుతుంది. అలా నువ్వు వేద జ్ఞానం అర్థం చేసుకున్నప్పుడు నీలో దోషాలున్నా గానీ వేద జ్ఞానం నీలో దోషాలను తీసేసి పరంపర పద్ధతిలో నీకు దోషరహితమైన జ్ఞానాన్ని ఇస్తుంది అనమాట. ప్రభు ఉదాహరణ చెప్తున్నారు, ఇప్పుడు ఈ వేదాలన్నీ ఎలాంటివంటి స్వయం సంరక్షితమైనటువంటివి, వాటికి బయట నుంచి రక్షణ అవసరం లేదు. వేదాలు అవి స్వయం సంరక్షణ చేసుకుంటాయి అన్నమాట. ఎట్లా అంటే ఎవరు పడితే వాళ్ళు గర్వంతో నాకు చదవటం వచ్చు కదా అని చెప్పి వేదాలు తీసేసి వీటి అంతు తేల్చేస్తాను, నేను ఇందులో రహస్యాలు చెప్పేస్తానని చెప్పలేడు. ఆ వేదాల్లోనే ఒక పద్ధతి ఇచ్చారు వేదాలను ఎలా తెలుసుకోవాలనేది. ఆ పద్ధతి నువ్వు పాటిస్తే తప్ప నువ్వు దోషాల నుంచి బయటపడలేవు. దోషాల నుంచి బయట పడనదే నువ్వు అందులో స్వచ్ఛమైన జ్ఞానాన్ని అందించలేవు. మాక్స్ ముల్లర్ అనేటువంటి ఒక జర్మన్ రచయిత ఒక 50 వరకు ఈ ఉపనిషత్తులన్నీ కూడా రచించేశాడనమాట. కానీ అతను ఇందులో రచించాడే గాని ఇందులో ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకునే పద్ధతి అతను పాటించలేదు. విషయాన్ని సమాచార రూపంలో అందించాడు గాని ఈ విషయాన్ని తెలుసుకునే పద్ధతిని అతను అతని జీవితంలో పాటించలేదు. అతను గురువుగా శరణాగతి పొందడం ఆశ్రయించి ఇవన్నీ తెలుసుకోవడం చేయలేదు. కాబట్టి అతనంతా కూడా ఏం చేశాడనమాట, ఒక అంధకారంలో భ్రాంతి కలిగినట్లుగా అతను ఏదో రాసేసాడు, అవి అందరూ చదివేస్తున్నారు, అతనికి అవగాహన దాని మీద లేదు, అతను చదివినటువంటి వాళ్ళకి అవగాహన రాదు, అందరూ కలిసి అంధకారంలో ఉంటారనమాట. వేదాలు అనేటువంటివి ఏంటంటే వాటిని మనం ఆశ్రయించినప్పుడు ఆ ఆశ్రయం తీసుకున్న తర్వాత బయట నుంచి మనం శక్తిని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వేదాల్లోనే శక్తి ఉంటుంది, వాటిని అవగాహన చేసుకునే పద్ధతి, మనం కలంశాల నుంచి బయటపడే పద్ధతి. ఈ గదిలో అన్ని లైట్లు వేసామనుకోండి, ఈ గదిలో వస్తువులు చూడడానికి మళ్ళీ బయట నుంచి కాంతి అవసరం లేదు, మనకి ఇందులో ఉన్న కాంతి సరిపోతుంది. అలా వేదాల్లో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవటం, అందులో ఉన్న జ్ఞానం, అందులో ఉన్న పద్ధతి మనకి సరిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఇప్పుడు భారతదేశంలో ప్రతి నగరంలో మ్యాక్సిమం పేరు చెప్తారు, కానీ అవన్నీ ఎలాంటివంటే అంధకారంలో అన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం లాంటిది. కానీ ఈ వేదంలో తెలుసుకునే పద్ధతి ఏమిటంటే పక్కగా అందులో ఉన్నటువంటి పద్ధతి ఏదైతే మనం ఆశ్రయించామో ఆ ఆశ్రయించిన పద్ధతిలోనే వేదం మనకు అర్థమవుతుంది. గురు పరంపరా పద్ధతిలో ఉన్న వ్యక్తి మనకి శక్తినిస్తేనే మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఇది చాలా గాఢమైన పద్ధతి అనమాట. ఇది చూసినంత విన్నంత సులభమైనటువంటిది కాదు. ఇది చెప్పేటువంటి వ్యక్తి నీకు శక్తిని ఇవ్వాలి అర్థం చేసుకునేదానికి. వినేటువంటి వ్యక్తి కూడా సద్భావనతో కూర్చొని వినాలి, అప్పుడు ఇవి అర్థం అవుతాయి అనమాట. లేకపోతే నేను వింటున్నాను నువ్వు వింటున్నావు, కానీ వినే వ్యక్తి యొక్క భావన తేడా ఉండడం వల్ల చెప్పే తొక్కడైనా కానీ అర్థమయ్యేటువంటిది విభిన్నంగా ఉంటుంది.
సో వెన్ ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్ అప్రోచెస్ ఏ బోనఫైడ్ మెంబర్ ఆఫ్ ద పరంపర ఇన్ అ ప్రాపర్ మూడ్ విత్ అ డిజైర్ ఫార్ పార్టిసిపేటింగ్ ఇన్ దట్ రిలేషన్షిప్, దెన్ హీ బికమ్స్ సిచ్యువేటెడ్ ఇన్ ద లైట్ బికాస్ ద పరంపర మెంబర్స్ ఆర్ క్యారింగ్ లైట్ అండ్ వెన్ యూఆర్ సిచ్యువేటెడ్ ప్రాపర్లీ ఇన్ ద రిలేషన్షిప్ యూఆర్ ఫేసింగ్ ద లైట్ and therefore you become situated in the light. But if you are unwilling to be in that participating in that relationship, then it is like you're turning your back to that relationship, and therefore you will not get knowledge. You may get a lot of imagined information, but you will not be in an enlightened state by this.
Andukane guru parampara paddhati etuvanti ante danlo aashrayam teesukunnatundi vyakti sahajanga andulone athana jnanaanni ponuthadu. ఎందుకన్నానంటే ఖచ్చితంగా గురు పరంపర దగ్గర ఎంతో జ్ఞానజ్యోతి ఉంటుంది. నువ్వు వాళ్ళని ఒక పరంపర పద్ధతిలో చక్కటి శరణాగతి భవంతో ఆశ్రయించినప్పుడు నీకు కూడా ఆ కాంతి అందుతుంది అనమాట. అలా కాకుండా మనం అంటే గురు పరంపర పద్ధతిలో మనం అనుబంధం పెంచుకునేటువంటి పద్ధతిలో వాళ్ళ యొక్క ఆశ్రయాన్ని తీసుకోవాలి. అంటే వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు జరపాలి, ఆ సంబంధ బాంధవ్యాల్లో మనం పాల్గొనాలి. అలా పాల్గొన్నప్పుడే మనకి వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానజ్యోతి మనకు అందుతుంది. గురు పరంపర పద్ధతిలో ఉన్న వ్యక్తులతో మనం సంబంధ బాంధవ్యంలో పాల్గొనకుండా గనక మనం వెనుక తిరిగామనుకోండి, అప్పుడు మనకి కాంతి అనేటువంటిది ఉండదు అనమాట, చీకటి అనేది ఉంటుంది. ఎందుకంటే మనం కాంతి నుంచి అభిముఖంగా వెనక్కి తిరిగాం కాబట్టి. అప్పుడు మన దగ్గర ఏదేదో మసక మసక సమాచారం చాలా ఉండొచ్చు. జ్ఞానం విషయంలో సమాచారం అనేటువంటిది ఎంత ఉండొచ్చు, కానీ సంబంధ బాంధవ్యాలు కానీ సాక్షాత్కారం కానీ ఉండదు.
సో మచ్ టు సే, వెరీ డీప్ నాలెడ్జ్, very deep knowledge. So Vedavyas knew at the time of beginning of this yuga that the people of this age will not have any of the qualifications to understand the Vedas. He saw that people will be short-lived and matter will also not be so productive, the memories will be short, and they will generally be in tamoguna, rajogun, satogun will be very fast, far from them. They will not have enough patience. So therefore, he thought of making it easier for the acharyas to teach the Vedas to people. Still it has been received in Guru Shishya Parampara. It is not that it can be received outside the Guru Shishya Parampara. Now that it is Kali Yuga, anybody can reach the books and take it. No. Even though the books are written, the books are written with the idea that how will the acharyas serve the people? How can they make it easier for the people to understand? This was the meditation of Srila Vyasadeva.
Vyasadevuni yokka alochana emti ante Kali Yuga aarambhamlo unna paristhitulanni gamaninchadu. Andaru alpayaskulu, antaka alochana shakti leni vallu, gnapak shakti leni vallu ekkuva rajagunam tamagunamlo untaru, sattagunam vallaku chaala chaala suduranga untundi. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు అవగాహన శక్తి తక్కువగా ఉండేవాళ్ళు. ఇలాంటి వీళ్ళ కోసం ఏం చేశాడంటే వ్యాసదేవుడు సులభమైన పద్ధతిలో వీళ్ళకి బోధించేటువంటి మార్గాన్ని ఆచార్యులు గారు నిర్దేశించాడు అనమాట. అంటే ఇక్కడ ఆ సులభమైన పద్ధతే కానీ ఆ సులభమైన పద్ధతి మనకు దక్కాలన్నా మళ్ళీ గురుశిష్య పరంపరలో దక్కాల్సిందేది. కలిగింగత పుస్తకాలు అన్ని చోట్ల దొరుకుతుంది కదా, నేనేది చదివేసి తెలుసుకునేస్తానని లేదు. ఇక్కడ అది కూడా మనకి దొరకాలి అంటే అది ఆచార్య పరంపరలో గురుశిష్య పరంపర పద్ధతిలో అది మనకి దక్కాల్సిందే కానీ ఏదో మన యొక్క స్వీయ ప్రయత్నం చేత మనమేదో దాని నుంచి తెలుసుకోవాలనేటువంటిది అది సాధ్యం కాదు. అందుకని ఈ కలియుగంలో వ్యాసుడు ఇవన్నీ కూడా ధ్యానించాడు, ఇవన్నీ సమాలోచన చేసి ఆయన ఈ పద్ధతిని ఏర్పాటు చేశాడు.
సో వన్ హాస్ టు గో టు ది గురు ఆశ్రమ్, బ్రహ్మచారి గురుకులే వసంతాంతో గురోహితం ఆచరణ దాసవత్ నీచో గురో శుద్ధుడ సౌహృదం. యు మస్ట్ ఆల్వేస్ బి థింకింగ్ ఆఫ్ ది బెనిఫిట్స్ ఆఫ్ గురు, గురోహితం ఆచరణ దాసవత్ నీచో. యు మస్ట్ ఆల్వేస్ బిహేవ్ లైక్ హంబుల్ సర్వెంట్ ఆఫ్ గురు. నీచః కన్సిడరింగ్ వన్స్ ఆర్ వెరీ వెరీ ఫాలన్ అండ్ లో. గురు శుద్ధుడ సౌహృదం విత్ ఫర్మ్ డిటర్మినేషన్ వన్ షుడ్ ఆల్వేస్ కన్సిడర్ స్పిరిచువల్ మాస్టర్ యాజ్ హిస్ బెస్ట్ ఫ్రెండ్. దిస్ యాటిట్యూడ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్ ఇఫ్ యూ వాంట్ టు లర్న్ వెదిక్ నాలెడ్జ్. సో వ్యాసదేవ్ వాంటెడ్ టు మేక్ ఇట్ ఈజీ ఫర్ ద టీచర్స్ సో దట్ దే క్యాన్ పాస్ ఆన్ దిస్ మెసేజ్ ఆఫ్ ద వేదాస్ టు ద పీపుల్ ఆఫ్ దిస్ ఏజ్ ఆఫ్ కలి.
వేద సందేశాన్ని కలియుగ జనులకు సులభంగా అందించడానికి గాను బోధకులు ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరింత సులభతరంగా ఆ పద్ధతిని ఇవ్వడం కోసం అని చెప్పి వేదవ్యాసుడు ఈ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మామూలుగా అయితే ఈ జ్ఞానాన్ని నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఒక గురువు యొక్క ఆశ్రయాన్ని తీసుకోవాలి, ఆశ్రమాన్ని ఆశ్రయించాలి. ఆ గురువు దగ్గర ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా గురువు యొక్క హితాన్నే కోరుతూ ఉండాలి. గురువు దగ్గర ఒక నేనెంతో నీచుణ్ణి దీనుణ్ణి హీనుణ్ణి అని గమనించి గురువు దగ్గర ఎంతో వినయపూర్వకమైన సేవకుడిగా ఉండాలి. తర్వాత శుద్ధుడ సుహృద అంటే గురువుతో ఈయన నా సన్నిహితమైనటువంటి స్నేహితుడు అనేటువంటి దృఢమైనటువంటి నిశ్చయం మనకు ఉండాలి. ఈ అవగాహనలతో ఉంటే అతనికి ఈ వేద సందేశం అనేటువంటి సులభంగా అవగాహన అవుతుంది. ఇవన్నీ వ్యాసుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అని అంటే కలియుగ జనులకు సులభంగా బోధించడానికి బోధకులకి ఆయన సులభతరం చేశాడు.
సో ఈ టుక్ ద వన్ వేద డివైడెడ్ ఇంటు ఫోర్ వేదాస్. ఆల్దో ఆల్ ద వేదాస్ ఆర్ గివింగ్ ద సేమ్ మెసేజ్, దే గివ్ ఇట్ ఫ్రమ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. ఇఫ్ ఆల్ ద పర్స్పెక్టివ్స్ ఆర్ టాట్, స్టూడెంట్స్ విల్ నాట్ అండర్స్టాండ్. Even our acharyas, if you study their commentaries, if you study Madhvacharya's commentary today, you will not understand it. Because he is writing for the people who are at that time present. He doesn't have the problems of capitalism, communism, all that thing did not exist at that time. If you study Madhvacharya's commentary on Ishopanishad, he doesn't say capitalism, communism and all these things, because there was no such thing. He knows it will come in the future. But for that a future teacher will come through the parampara. It is not that he doesn't know. He is Trikalagya. He knows. But he knows one Prabhupada will come and he will smash the communists and the capitalists.
Acharyalu vallu vinna desakalalaku tagattuga vibhinnamainatundi bodhanalu vallu chesaru. Kani anduke Vyasudu em chesadarante oka vedanni nalugu vedalaku vibhinchadu. నాలుగు వేదాలు చెప్పేటువంటి సారాంశం ఒకటే, కానీ దాని విభిన్న దృక్పథాల నుంచి అవి చెప్తూ ఉన్నాయన్నమాట. మరి ఒక విద్యార్థి అనేటువంటి వాడు విభిన్న దృక్పథాలన్నీ కూడా నేర్చుకున్నాడు అనుకో, అతనికి కొన్ని సరిగా అర్థం కాకపోవచ్చు, కొన్నిట్లో అతను తారుమారు కావచ్చు. అందుకని ఏంటంటే ఇక్కడ మనం ఆచార్యుడు ఏదైతే చెప్తున్నాడో ఆయన మన యొక్క సౌలభ్యం కోసం దాన్ని అందిస్తున్నాడు అనేది గమనించాలి. మధ్వాచార్య యొక్క భాష్యాలు కనుక ఈశ్వరోపనిషత్తుకి మీరు చదివారంటే అవన్నీ కూడాను పూర్తిగా విభిన్నంగా ఉంటాయి. ఆయన వాటిని ఎందుకు రాశారంటే అప్పుడు తన చుట్టుపక్కల ఉన్నటువంటి జనుల యొక్క పరిస్థితిని అవగాహన చేసుకుని వాళ్ళకు అనుసంధానంగా రాశాడు ఆయన. ఇప్పుడు అందుకే ఆయన ఈశోపనిషత్తు భాషలో ఎక్కడ కూడా పెట్టుబడిదారి వ్యవస్థ అని, భూస్వామ్య వ్యవస్థ అని, సామ్యవాదం అని ఇలాంటి పదాలు కనిపించవు అన్నమాట. వాటికి అనుసంధానం అయ్యేటట్టుగా ఆయన భాష రాయలేదంటే భవిష్యత్తులో అవి వస్తాయనేటువంటి విషయం ఆయనకు తెలియదని కాదు, త్రికాలజ్ఞుడు ఆయనకు తెలుసు. భవిష్యత్తులో ఈ సామ్యవాదం అనేటువంటిది, భూస్వామ్య వ్యవస్థ ఇవన్నీ వస్తే కూడా వాటికి అనుసంధానంగా అప్పుడు భాష అందించడానికి గాను ఆచార్యులు ఎవరో ఒకళ్ళు వస్తారు. ముందు ప్రభుపాదులు వారు అనేటువంటి ఒక ఆయన వస్తాడు, ఆయన వచ్చి సామ్యవాదాన్ని భూస్వామ్య వ్యవస్థ మొత్తాన్ని అంతా కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేసి ఆయన ఈ యొక్క ఈ సిద్ధాంతాన్ని స్థాపిస్తాడు అనేటువంటి తెలుసు ఆయనకి. తెలిసి ఆయన భవిష్యత్ ఆచార్యుల కోసం ఆయన దాన్ని వదిలేశారనమాట.
సో అకార్డింగ్ టు టైమ్ ప్లేస్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ది ఆచార్యస్ హావ్ టు సెలెక్ట్ వాట్ ఈస్ మీనింగ్ ఫుల్ ఫర్ ద పీపుల్. So that the purpose is to enlighten them. You can use this example or that example or that example, it doesn't matter. But it should not contradict scriptures. and it should be in pursuance of the previous acharya's explanations. We should not try to supersede the previous acharyas. If it supersedes the previous acharyas, then Lord Chaitanya will not be happy, none of the acharyas will be happy. But if it is in pursuance of the previous acharya's explanation, they will be very happy that this disciple in disciple succession is explaining in such a way that even ordinary men can understand. Prabhupada's glories is this, that he has taken very difficult language of the Vedas, which is simplified by Vyasadeva, but he has taken that and simplified it even further, so that even people who have no qualification, they can be brought to the stage of knowledge.
Manamu andike ee acharyulu edaithe manaku vivaristunnaro adi ento chakkadi parampara nunchi vastunnadu ani cheppesi manam gamaninchali. Idi ela ante ఆచార్యుడు ఏదైతే వివరిస్తాడో అది ఎలా ఉంటుందనంటే అప్పుడున్నటువంటి దేశ కాల పాత్రలకు అనుగుణంగా ఉంటుంది. మనం కూడా ఏదైనా సరే వివరిస్తున్నాము అనంటే అక్కడ ఉన్నటువంటి దేశ కాల పాత్రలకు అనుగుణంగా దాన్ని వివరించాలి. ఆ వివరించేటువంటి ఉద్దేశం ఏమిటనంటే ఉదాహరణలు 100 చెప్పినా ఇది అది ఇది అని చెప్పి చెప్పినా సారాంశం ఏంటనంటే మనం వ్యక్తులకు జ్ఞానోదయాన్ని కలిగించాలి. కానీ మనం చెప్పేటువంటి ఉదాహరణలు కానీ వివరించేటువంటి సారాంశం కానీ ఎలా ఉండాలంటే శాస్త్రానికి వ్యతిరేకంగా ఉండకూడదు, శాస్త్ర సమ్మతమై ఉండాలి. రెండవది మనం ఇచ్చేటువంటి వివరణలు ఆచార్యులు ఎవరైతే ఉన్నారో ఆచార్యులు చెప్పినటువంటి ఉదాహరణలు ఆచార్యులు ఇచ్చినటువంటి వివరణ లోపల ఉండాలి. అది ఆ వివరణలకు లోబడి మనం చెప్పాలి, కానీ ఆచార్యులను అధిగమించి మనం చెప్పేటువంటి ప్రయత్నం చేయకూడదు అన్నమాట. పూర్వాచార్యుల్ని అధిగమించి వివరణలు ఇవ్వాలనే ప్రయత్నం మనం చేసినప్పుడు ఏమవుతుందంటే ముందు చైతన్య మహాప్రభు సంతోషపడరు, ఆచార్య పరంపర కూడా సంతృప్తి చెందరు, దానివల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం మనకు ఉండదు. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే వేదాలని సులభతరం చేశారు వ్యాసదేవులు, దాన్ని విభజించి సులభంగా ఇచ్చారు. ప్రభుపాదుల వారు ఏం చేశారంటే దాన్ని మరింత సులభతరం చేసి చాలా కష్ట సాధ్యమైనటువంటి వేద జ్ఞానాన్ని తీసుకుని అసలు యోగ్యత లేనటువంటి వ్యక్తి కూడా దాన్ని చదివి జ్ఞానం అంటే ఇదే అని ఒక అవగాహన తెచ్చుకునే విధంగా ప్రభుపాదుల వారు రచించారన్నమాట.
సో వ్యాసదేవ్ కంపైల్స్ ద ఫోర్ వేదాస్, దెన్ ద పురాణాస్, Mahabharata, and he also compiles, he is the author of Vedanta Sutra. Vedanta Sutra, now very important, Shruti Prasthan, Nyaya Prasthan, Smriti Prasthan, these are three types of establishing the truth. Shruti Prasthan is, there is no author for it. It is coming, even the words are the same, words are all coming from, Apaurusheya. It is not written down. Ever. The words remain the same and they are passed down from Guru to Shishya. But to understand Shruti, explanations are necessary. Those explanations are given by the respective acharyas according to the needs of the disciple. That becomes something like Smriti Prasthan and Nyaya Prasthan. Nyaya Prasthan means Vedanta Sutra is a collection of all the important ideas from the Upanishads. There are many Upanishads, 108 principal Upanishads, out of which 10 are primary. On these 10 Upanishads, Madhvacharya has given commentary on all 10. Ramanujacharya did not comment on Upanishads. He commented on Vedanta Sutra. But Ramanujacharya was criticized by the followers of Madhvacharya as well as Shankaracharya that he did not write on Upanishads commentary because he wanted to escape the fact that Upanishads are discussing certain ideas. Therefore, he only commented on Nyaya Prasthan. So, one of his followers, Ranga Ramanuja, later followers, he commented on all the 10 Upanishads based on Ramanujacharya's teachings. Based on Vedanta Sutra's commentary, Sivasya, Ranga Ramanuja wrote the commentary on all the 10 Upanishads. He reversed the process. Generally what is done, you take the commentary on the Upanishads and then compile the commentary on Vedanta Sutra, because Vedanta Sutra is a condensed form of the Upanishads. But Ranga Ramanuja, facing the criticism of Madhvaites as well as the Shankarites, he reversed it. He took the Vedanta Sutra commentary of Ramanujacharya and wrote the commentary on 10 Upanishads. Very beautiful work. You translate. People may think this is irrelevant. I will tell you why it is relevant.
ఇక్కడ మనము ఈ వేదాలని లేదా వేదాంత సూత్రాలను అర్థం చేసుకునేటువంటి ఈ పద్ధతిని ఇది ఆచార్య పరంపరలోనే మనం నేర్చుకోవాలని చెప్పి చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే వేదాంత సూత్రాలకు సంబంధించి మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయన్నమాట. శృతి ప్రస్థానము, స్మృతి ప్రస్థానము, న్యాయ ప్రస్థానం అని చెప్పి ఉన్నాయి. శృతి ప్రస్థానం అంటే ఏమిటంటే ఎక్కడ కూడా దానికి వ్రాతలు అనేటువంటివి కనిపించవు. అది గురు శిష్య పరంపరా పద్ధతిలో ఆ వేదాంత సూత్రాలకు, ఆ వేదాంత సూత్రాలు అనేటువంటివి గురు నుంచి శిష్యుడికి, ఆయన నుంచి ఆయన శిష్యుడికి శబ్దం రూపంలో ఒక్క పదం కానీ ఒక్క అక్షరం కానీ తేడా రాకుండా వస్తూ ఉంటాయి అన్నమాట. అది శృతి ప్రస్థానం అని చెప్పి అంటారు. స్మృతి ప్రస్థానం అంటే మరి ఆ గురు శిష్య పరంపరలో వస్తున్నటువంటి ఈ శృతి ఏదైతే ఉందో, ఆ వేదాంత సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకోవాలని దానికి వివరణ అవసరం. ఆ వివరణ ఏం చేశారంటే ఆచార్యులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శిష్యుల యొక్క అవసరాలకు తగిన విధంగా వివరణ ఇచ్చేశారు. దాన్ని స్మృతి ప్రస్థానం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. న్యాయ ప్రస్థానం అని ఇంకోటి ఉంది. మరి ఏవైతే ఉపనిషత్తులు ఉన్నాయో ఈ ఉపనిషత్తుల యొక్క మొత్తం సారాంశం అంతా కూడా వేదాంత సూత్రాల రూపంలో వచ్చాయన్నమాట. ఆ వేదాంత సూత్రాలకు వివరణ అనేటువంటిది ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ వేదాంత సూత్రాలకు వివరణ అనేటువంటి దాన్ని అక్కడ న్యాయ ప్రస్థానం అని చెప్పేసి అన్నారు. ఒకటి ఇక్కడ ఏమిటంటే మధ్వాచార్యుల వారు అసలు న్యాయ ప్రస్థానం అనే దాన్ని ఏంటంటారంటే ఉపనిషత్తులు చాలా ఉన్నాయి, 108 ఉపనిషత్తులు ఉన్నాయి, అందులో 10 ప్రధానమైనటువంటి ఉన్నాయి. ఆ ఉపనిషత్తులు అక్కడక్కడక్కడక్కడ తీసినటువంటి వేదాంత సూత్రాలకు వస్తే వాటికి వచ్చిన వివరణ న్యాయ ప్రస్థానం అని చెప్పి అన్నారు. కానీ మధ్వాచార్యుల వారు ఏం చేశారంటే 10 ప్రధానమైన ఉపనిషత్తులు అన్నిటికీ భాష్యాలు ఇచ్చారు. రామానుజాచార్య ఉపనిషత్తులకు భాష్యాలు చెప్పలేదు, ఆయన వేదాంత సూత్రాలకు భాష్యాలు చెప్పారు. అలా చెప్పడం వల్ల అటు మధ్వాచార్య అనుచరులు గాని ఇటు శంకరాచార్య అనుచరులు గాని రామానుజాచార్యని ఈ విషయంలో విమర్శించారు. చూడు, ఈయన ఉపనిషత్తులకు ఎక్కడ కూడా అందు భాష్యం చెప్పలేదు, అందులో కొన్ని యదార్థాలు, కొన్ని రకాలైనటువంటి దృక్పథాలు అందులో ఉన్నాయి, వాటిని వివరించడం ఈయనకి ఇష్టం లేక ఉపనిషత్తుల గురించి ఈయన ప్రస్తావించలేదు, భాష్యం చెప్పలేదు, వేదాంత సూత్రాలకే చెప్పారని చెప్పి అన్నారు. అలా రామానుజాచార్య శిష్య పరంపరలోనే రంగరామానుజం అని చెప్పేసి ఇంకొక భక్తుడు ఉన్నాడు, ఆచార్యుడు. ఆయన ఏం చేశారంటే మా గురువు గారు ఇలా ఎందుకు అందరి చేత విమర్శించబడాలి, అటు శంకరాచార్య అనుచరుల చేత గాని ఇటు మధ్వాచార్య అనుచరుల చేత గాని అని చెప్పి ఆయన ఏం చేశారు, ఆ 10 ప్రధాన ఉపనిషత్తులు తీసుకుని ఆ ఉపనిషత్తులకు ఆయన భాష రాశారు. ఆయన భాష రాయడం అనేటువంటిది ఏంటంటే పద్ధతిని ఆయన తిరగదీప్పాడు అనమాట. మామూలుగా అంటే ఉపనిషత్తులు రాసి ఉపనిషత్తులకి భాషలు రాసిన తర్వాత ఉపనిషత్తులకి సారాంశాన్ని వేదాంత సూత్రాలుగా తీసుకుంటారు, ఆ వేదాంత సూత్రాలకు భాష రాస్తారు. ఈయన ఏం చేశాడు, గురువు గారు రామానుజాచార్య వేదాంత సూత్రాలకు భాష రాస్తే ఆ భాషను తీసుకుని ఆ అవగాహనతో ఉపనిషత్తులు 10 తీసుకుని వాటికి భాష రాశాడు అనమాట.
స్టిల్ ద మిస్టరీ ఇస్ దర్ వై హావ్ స్పోకన్ దిస్. ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ ద మిస్టరీ లిటిల్ మోర్.
ఇందులో ఒక చిదంబర రహస్యం ఉంది, అదేంటనేది నిదానంగా వెల్లడవుతుంది.
సో వెరీ ఇంట్రెస్టింగ్, బ్యూటిఫుల్. There are 10 primary Upanishads. Isha Upanishad is the first one, most important of all Upanishads, because it comes in the Shukla Yajurveda. And Shukla Yajurveda, at the end of the Samhitas it comes. This is the first sloka of the Upanishad part, after the Samhitas. That means this is the beginning of getting nearer to Krishna, Isha Upanishad. And it teaches us the proprietorship of the Lord. The 5 subject matters of Bhagavad Gita are also taught in Isha Upanishad in a very condensed form. Very, very condensed form they are taught in Isha Upanishad. Because this is this part of a mantra. Vedic verses are all called mantras. Every one of these is a mantra. Mantras are highly compact versions of slokas. So within the compact shloka, a vast amount of knowledge is given. And it is up to the guru to explain it to the shishya, uncode the mantra and explain it and put it in his heart. And the shishya will also remember the mantra. And he has got the capacity to unpack it also the way his guru taught him. This is a means of understanding all Vedic.
వైదిక జ్ఞానాన్ని అవగాహన చేసుకునేటువంటి పద్ధతి ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ముందు అసలు ఈ 108 ఉపనిషత్తుల్లో 10 ప్రధానమైన ఉన్నాయని చెప్పాము. ఆ 10లో ఈశోపనిషత్తు అనేటువంటిది మొట్టమొదటిది అనమాట, అంటే ప్రధానమైనటువంటిది. ఈశోపనిషత్తు అనేటువంటిది ఇది శుక్లయజుర్వేదంలో వస్తుంది. సంహితలు పూర్తయిన తర్వాత మొదలయ్యేటువంటిది అనమాట. శుక్లయజుర్వేదంలో వచ్చేటువంటి మొట్టమొదటిది అంటే మొట్టమొదటి ఈ ఉపనిషత్తు శ్లోకమే ఇది అనుకోండి. మరి మొట్టమొదటి ఉపనిషత్తు శ్లోకం ఏంటంటే అర్థం ఏంటంటే భగవంతుని దగ్గరికి మనం సన్నిహితంగా తీసుకుని వెళ్ళేటువంటి మొట్టమొదటిది ఇదే. అందుకే ఈశోపనిషత్తు ముఖ్యమైనదని చెప్పి చెప్పారు. ఇక్కడ ఈ ఈశోపనిషత్తులో ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏంటంటే వైదిక జ్ఞానానికి సంబంధించి వైదికమైనటువంటి జ్ఞానం అంతా కూడా ఏమిటంటే ఎంతో పెద్ద పెద్ద శ్లోకాలన్నీ కూడా చిన్న చిన్న మంత్రాల రూపంలో నిక్షిప్తం చేయబడతాయి. ఆ మంత్రాలు గురువుకు తెలుసుంటాయి. గురువు ఏం చేస్తారంటే ఆ మంత్రాల్లో ఉన్నటువంటి రహస్య అర్థాన్ని ఆ శ్లోకాల్ని శ్లోక యొక్క అర్థాన్ని అంతా కూడా శిష్యుడికి వివరిస్తారు. శిష్యుడు మొత్తం అదంతా కూడా స్వీకరించిన తర్వాత దాన్ని అతను ఒక చిన్న మంత్ర రూపంలో గుర్తుపెట్టుకుంటాడు అంతే. ఒక చిన్న మంత్ర రూపంలో గుర్తుపెట్టుకుని ఆయన మళ్ళీ తన శిష్యుడికి దాన్ని చక్కగా వివరణతో అర్థవంతంగా వివరించగలుగుతాడు. తను తన గురువు దగ్గర ఎలా అయితే పొందాడో తాను తన శిష్యుడికి అలా ఇవ్వగలుగుతాడు. వైదిక జ్ఞానం అంతా కూడాను ఈ విధంగా పెద్ద పెద్ద శ్లోకాలన్నీ కూడా చిన్న చిన్న మంత్రాల రూపంలో భద్రపరచబడి ఆ మంత్రాల రూపంలో వైదిక జ్ఞానం అనేటువంటిది సరఫరా అవుతుండేది గురుశిష్య పరంపర విధానంలో. ఈశోపనిషత్తులో ముఖ్యంగా తెలియజేయబడిన అంశం ఏమిటంటే భగవంతుని యొక్క ఈశ్వరత్వం గురించి ఆయన యొక్క పరమ ఆధిపత్యం గురించి వివరించింది ఈశోపనిషత్తు. ఇంకొకటి భగవద్గీతలో ఏవైతే భగవద్గీత మొత్తం 5 అంశాల గురించి చెప్తుంది, ఆ 5 అంశాలు కూడా ఈశోపనిషత్తులో క్లుప్తంగా వివరించబడ్డాయి అన్నమాట.
The other Upanishads, just for completion, Kena Upanishad, Atha Upanishad, Mundaka Upanishad, Mandukya Upanishad, Taittiriya Upanishad, Brahmadharanika Upanishad, Chandogya Upanishad, these are all very major Upanishads, and Shvetashvara Upanishad. In Shvetashvara Upanishad, there are direct references to the Supreme Lord, in contrast to the Jiva. Other Upanishads also have God, they are not always so explicit. Shvetashvara Upanishad has many explicit references to the difference between Jiva and the Paramatma. And these are the primary Upanishads from which Vedanta Sutra is compiled.
అందుకనే వేదాంత సూత్రాలన్నీ కూడాను ఎక్కడ ఏ ఉపనిషత్తుల నుంచి తీసుకున్నారనంటే ఈ 10 ఉపనిషత్తుల నుంచి తీసుకున్నారనమాట. చెప్పారు కదా బృహదారణ్యక ఉపనిషత్తు అని, శ్వేతాసూత్ర ఉపనిషత్తు అని చెప్పి, అదేవిధంగా కేనోపనిషత్తు, గడ్డోపనిషత్తు, మాండికోపనిషత్తు, ముండుకోపనిషత్తు, తైత్తిరీ ఉపనిషత్తు, అలానే ఇంకా ఈ బృహదారణ్యక ఉపనిషత్తు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి కూడా ముఖ్యంగా శ్వేతాసూత్ర ఉపనిషత్తు నుంచి ఎక్కువగా తీసుకోవడం జరిగిందనమాట. ఎందుకంటే ఆ ఉపనిషత్తులో భగవంతుడికి అంటే పరమాత్మకి జీవుడికి మధ్య ఉన్న వ్యత్యాసం గురించి, వారిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. అలా ఈ ఉపనిషత్తులన్నిటి నుంచి 10 ఉపనిషత్తుల నుంచి వేదాంత సూత్రాలు తయారు చేశారు.
బలదేవ్ విద్యాభూషణ్ ఇస్ ఆర్ ఆచార్య ఫార్ కంపైలింగ్ ది గోవింద భాష్య. సో ఇట్ ఇస్ సెడ్ దట్ బలదేవ్ విద్యాభూషణ్ హ్యాస్ ఆల్సో రిటన్ కామెంటరీ ఆన్ ది 10 ఉపనిషత్స్. These 10 Upanishads, although they are not accessible now, very similar to Ramanujacharya's case. That is why I mentioned that Ramanujacharya wrote commentary on Vedanta Sutra, and within the Vedanta Sutra the commentary on all the Upanishads is already there, because that is the intention of Vyasadeva. That is why Ramanujacharya did not spend time writing on each of the Upanishads. Same way, Baladeva Vidyabhushan, he is supposed to have commented on all the 10 Upanishads and then extracted and commented on Govinda Bhasya. That's why he was selected by Vishnu Chakravarti Thakur to go and fight with the Ramanandis and convince them. And by offering, he was challenged that your sampradaya is invalid because you do not have a commentary on Vedanta Sutra. Imagine what a responsibility it is. Shishya means this. Shishya doesn't mean just taking prasad and chanting. This is Satshishya. There is Sadguru, there is Satshishya. Sometimes it is Satshishya. Shishya means you should be able to defend the parampara. That is Shishya. He must be thorough. Everything the Guru has taught, he must know thoroughly. He should not be vacant in any department. This is Shishya. Therefore, the Acharyas took a lot of trouble to leave behind at least some Shishyas who will be able to defend the others can go back to Godhead simply by taking shelter of these Acharya and staying in the association of such powerful devotees. They can go back to Godhead. But to protect the sampradaya and to carry it forward, you need sishyas who are completely knowledgeable in the teachings of the Acharya. They cannot have any doubts. They must be able to defend any point at any time. At 5 minutes notice also, they should be able to defend everything. No preparation, no Veda base, this, that, nothing. Simply from the heart, they can defeat everything. Yes, this is a standard. This is a standard.
Manaku pramanikata emtante Baladeva Vidyabhushana rachinchinatundi Govinda Bhashyam. Adi ikkada antunnadi emtante Baladeva Vidyabhushana kuda ee 10 upanishadula meeda bhashyam cheppunnaru. అలా చెప్పున్నారు కాబట్టి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు ఆయన్ని ఎంపిక చేసి ఆయన్ని రామానందుల దగ్గరికి పంపించారు. ఎప్పుడైతే రామానందులు ఈ విధంగా వేదాంత సూత్రాలకు మీకు భాష్యం లేదు కాబట్టి మీ గౌడీ వైష్ణవులకు మీది ప్రామాణికత కాదు అని చెప్పేసి అన్నారు. అప్పుడు దానిని లేదు, మాకు ఆ సత్తా ఉంది అని నిరూపించడాని కోసం విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు ఈయన్ని ఎంపిక చేసి పంపించారనమాట. అంటే శిష్యుడు అని అంటే ఇదేనమాట, అంత సత్తా ఉండి తీరాలి శిష్యుల్లో. శిష్యుల్లో అంత సత్తా ఉంటేనే అది నిజమైనటువంటి శిష్యుడు అని చెప్పి అనబడదు. శిష్యుడు అంటే ప్రసాద్ నేను సాంగత్యంలో పడి ఉంటానంటే సద్గురువు అంటే సత్శిష్యం ఉంటారనమాట. సద్గురువు ఉన్న చోట సత్శిష్యుడు ఏంటంటే పరంపరను నిలబెట్టేవాడు, లేదా పరంపరను కాపాడేవాడు. మిగతా వాళ్ళు కావాలంటే వాళ్ళు గురువు సాంగత్యంలో ఉండి ఏదో భక్తి చేసుకుని భగద్వం పోవచ్చు, కానీ సత్శిష్యుడు అని అంటే సత్తా కలిగిన శిష్యుడు అంటే పరంపరను నిలబెట్టాలి. ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఒక 5 నిమిషాల సమయంలో కూడాను పుస్తకాలు ఏవి తిరిగేయకుండా, లేకపోతే ఇంకెక్కడో వేదాభ్యాసాలు అన్ని కూడా వెతకకుండా పక్కన ఉన్నది ఉన్నట్టుగా చెప్పి తన హృదయంలోంచి ఆ జ్ఞానాన్ని ఈ విషయం తెలియజేసి పరంపర మా ప్రామాణికత ఇది అని చెప్పి చూపించాలి. అలాంటి శిష్యుడు కావాలి. అలాంటి శిష్యుడు కోసమనే బలదేవ విద్యాభూషణ్ పంపించారనమాట. రామానుచారి విషయంలో కూడా ఆయన వేదాంత సూత్రాలకు ఎందుకు భాష్యం రాశారంటే వ్యాసదేవుని అవగాహన ఏమిటంటే ఉపనిషత్తులన్నింటినీ కూడాను అందులో ఉన్న ప్రధాన అంశాలు సేకరించి ఆయన వేదాంత సూత్రాలు ఇచ్చేశాడు సులభతరం చేయడం కోసం. వ్యాసదేవుడు అలా సులభతరం చేసి వేదాంత సూత్రాలు ఇచ్చినప్పుడు మళ్లీ ఒక్కొక్క ఉపనిషత్ దగ్గర కూర్చొని ఎందుకు సమయాన్ని వృధా చేయడం అని చెప్పి రామానుచారి వేదాంత సూత్రాలకు భాష్యం ఇచ్చేశారు. అదేవిధంగా బలదేవ విద్యాభూషణ్ కూడా ఆయన రాసిన గోవింద భాష్యం రాసినప్పటికీ కూడా ఉపనిషత్తులన్నిటికీ భాష్యాలు ఆయన రాసి ఉండాలి. అవి మనకి ఇప్పుడు అందుబాటులో లేకపోవచ్చు, కానీ ఆ ఉపనిషత్తుల భాష్యాన్ని ఆయన రాయగలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఎంపిక చేసి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ పంపించడం, ఆయన వెళ్లిన తర్వాత అక్కడ ఈ గోవింద భాష్యాన్ని పొందుపరచడం జరిగింది.
So Vyasadeva then compiled, after all these things, the Srimad Bhagavatam. As the self-manifested commentary on Vedanta Sutra. That means the self-manifested commentary on all the Upanishads. So if you understand the Srimad Bhagavatam thoroughly, one must be completely thorough. Read it, not read it. Study it under the guidance of a pure devotee. 20 times, 30 times, 50 times, one must study. Not idly studying like a scholar. Studying in practical life, in devotional life, one must study.
అందుకని మనం ఈ వేదాంత సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క భాష్యాన్ని సక్రమంగా అవగాహన చేసుకునేటువంటి నిమిత్తం వ్యాసదేవుడు ఇవన్నీ కూడా పొందుపరిచి చిట్ట చివరికి ఆయన రచించింది ఏమిటంటే భాగవతాన్ని రచించారనమాట. అంటే భాగవతాన్ని ఏం చెప్పొచ్చు అంటే వేదాంత సూత్రాల యొక్క స్వయం ప్రకటిత భాష్యం అని చెప్పి చెప్పొచ్చు. మరి వేదాంత సూత్రాలకి స్వయం ప్రకటిత భాష్యం అంటే అర్థం ఉపనిషత్తులకు కూడా స్వయం ప్రకటిత భాష్యం అదే అనమాట. అందుకని భాగవతం అనేటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటిది. భాగవతాన్ని ప్రతి ఒక్క శిష్యుడు కూడా చాలా చాలా బాగా అధ్యయనం చేసి ఉండాలన్నమాట. 20, 30, 50 సార్లు అయితే కూడా దాన్ని బాగా చదివి ఉండాలి, దాన్ని బాగా అవగాహన చేసుకోవాలి. చదవడం అంటే అర్థం వచ్చి పండితుడిలాగానో విద్వాంసుడిలాగానో దానిలో ఉన్న విషయాలు చదవడం కాదు, భాగవతాన్ని తీసుకుని తన జీవితంలో దాన్ని చదివి చూడాలి, తన జీవితంలో భాగవత అంశాలను చదివి చూడాలి, ఆ అనుభవాన్ని అనుభవపూర్వకంగా చదవాలి. అప్పుడు భాగవతాన్ని అతను చక్కగా జీర్ణం చేసుకోగలుగుతాడు. అలా భాగవతాన్ని పూర్తిగా జీర్ణం చేసుకున్న వ్యక్తికి అన్ని విషయాలు కూడా చక్కగా అవగాహనకు వస్తాయన్నమాట. భాగవతం అంటే అలా చదవాలి మనం.
సో దిస్ ఇస్ ది బ్యాక్గ్రౌండ్ టు ఈశోపనిషత్. Foundation must be strong. Then you can build as much as you like. 10 stories, 20 stories. You can build as much as you like.
ఇప్పుడు మనం చెప్పుకున్నది అంటే ఈశోపనిషత్ యొక్క పూర్వాంశం అనమాట. పూర్వాంశం అని అంటే మరి పునాది కదా, అది బలంగా ఉండాలి. మరి ఉంటేనే తర్వాత మళ్ళీ మీ ఇష్టం ఎన్ని అంతస్తులు కట్టుకున్నా మీకు చెల్లుతుంది అనమాట.
So I am going to give 5 minutes building of the whole of Ishopanishad, and then we'll stop. First verse is invocation. It is not part of Upanishad, Ishopanishad, but it is quoted by our acharyas. So in tradition, this has been quoted by other acharyas. Om Purnamada Purnamidam. It is not introduced by Srila Prabhupada. It is not part of Ishopanishad actually. Ishopanishad starts with Ishavasyam verse. But they want to give this understanding that everything has emanated from the Supreme Lord. And that Supreme Lord is never diminished, even though so many things come from Him. He remains always the complete balance. That is invocation. And then the first three verses discuss who is the Isha, how He has pervaded everything, how one should see everything in a detached spirit for the service of the Isha only and nothing else. And Isha doesn't mean here, sometimes Isha means Shiva. But here Isha means the root etymological meaning and the supreme controller. If you live with this consciousness, the Ishopanishad says you can live for hundreds of years. Otherwise, don't live even for one moment. That is why Ishopanishad says. If you live even for one moment without this understanding, it will lead you to tamaguna. Asurya namate loka andhena tamasavrata tamse pratyavigachanti eke atmahanojanaha. So you are simply killing the soul if you don't live without this understanding, even for a few moments. So these are first three slokas describing the Isha, the consequence of understanding the Isha principle and living in that way, and the consequence of not understanding the Isha principle and living at that way. That is the first three slokas.
ఈశోపనిషత్తు ఏంటనేటువంటిది మనం ఒక క్లుప్తంగా చెప్పుకుంటే, మొట్టమొదటి మంత్రం ఆహ్వాన మంత్రం. అది ఈశోపనిషత్తులో భాగం కాదు, కానీ వేదాల్లో, వేద జ్ఞానంలో అది ప్రధానమైన మంత్రం అనమాట. ఈ మంత్రం ఆహ్వాన మంత్రం దేనికోసం అక్కడ ప్రభుపాదుల వారు పొందుపరిచారు అంటే, దాని ద్వారా మనం అర్థం చేసుకోవాలి, సర్వం కూడా భగవంతుడి నుంచే ఉద్భవిస్తుంది. సర్వం ఉద్భవించినా గానీ భగవంతుడు పూర్ణుడై ఉన్నాడు, ఆయన అసంపూర్ణుడు కాదు. ఆయన నుంచి ఎంతో ఉద్భవించింది కదా అని ఆయన ఖాళీ అయిపోడు. ఆయన ఎప్పుడు సర్వసంపూర్ణుడు, ఆ సర్వసంపూర్ణ నుంచి సర్వం ఉద్భవించినా ఆయన సంపూర్ణంగానే ఉంటాడు అనే అవగాహన ఆహ్వాన మంత్రం తెలియజేస్తుంది. తర్వాత ఈశోపనిషత్తు మొదలయ్యేటువంటి ఈశావాస్యం వేదం సర్వం అనేటువంటి శ్లోకంతో, మొట్టమొదటి మూడు శ్లోకాలు మనకు తెలిసే అంశం ఏంటంటే, అక్కడ ఈశ అంటే అర్థం కొన్ని సందర్భాల్లో మామూలుగా ఈశ అంటే శివుడు అని వస్తుంది. ఇక్కడ ఈశ అంటే ఎవరనంటే వాక్య అర్థాన్ని తీసుకోవాలి. ఆ పదార్థాన్ని ఏంటంటే ఈశ అంటే అన్నిటికన్నా కూడా మూలమైన వాడు, అందరికీ అధిపతి అయిన వాడు అని అర్థం. అక్కడ అంటే భగవంతుడు, ఇక్కడ ఈశ అంటే అర్థం భగవంతుని గురించి తెలియజేస్తుంది. ఈ భగవంతుడు ఆయన ఎలా అన్నిటినీ కూడాను పొంది ఉన్నాడు, ఆయన ఎలా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు, సృష్టిలో ప్రతిదీ ఆయనకే ఎలా చెంది ఉంది. మళ్ళీ ఇంకొక అవగాహన ఏంటంటే, సృష్టిలో సర్వం కూడాను ఆయనకి చెంది ఉంది, మన కేటాయించినటువంటి ఆ వాటాను మనం ఏ విధంగా వాడుకోవాలి, ఈ విషయాన్ని తెలుసుకుని మనం జీవించడం ద్వారా వందల సంవత్సరాలు మనం ఎలా జీవించవచ్చు, ఈ అవగాహన లేకుండా ఒక క్షణకాలం కూడా మనం జీవిస్తే ఆ బ్రతుకు ఎంత దుర్భరంగా ఉంటుంది. అక్కడ చెప్తున్నారన్నమాట, ఇక్కడ అందేన తమసావృత అనేటువంటి శ్లోకంలో, ఈ అవగాహన లేకుండా, ఏ అవగాహన, సర్వం భగవంతుడికి చెందింది, మన కేటాయించిన దాన్ని మనం వాడుకోవాలనేటువంటి అవగాహన లేకుండా మనం ఒక క్షణకాలం బ్రతికినా అది అంధకార తమో గుణమైనటువంటి జీవితం. ఇంకా చెప్పాలంటే ఈ అవగాహన లేకుండా ఒక క్షణం బ్రతికినా గానీ అది ఆత్మను చంపుకుని బ్రతికేటువంటి విషయం. ఈ విషయాలన్నీ కూడా మొట్టమొదటి మూడు శ్లోకాల్లో పొందుపరచబడ్డాయి. భగవంతుని గుర్తించి బ్రతికితే ఎలా ఉంటుంది, భగవంతుని గుర్తించకుండా మనం బ్రతికితే ఎలా ఉంటుంది, ఆయన ఈశ్వరత్వాన్ని గుర్తించకుండా అనేది ఈ శ్లోకాల్లో చెప్పిన అంశం.
సో ఇన్ ద ఫస్ట్ టూ శ్లోకాస్ ఆల్ ద ఫైవ్ సబ్జెక్ట్ మ్యాటర్స్ ఆఫ్ భగవద్గీత ఆర్ ఇన్వాల్వ్డ్. ఈశా ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ జగత్ ప్రకృతి తేన త్యక్తేన. సో హూ ఇస్ గివింగ్ అప్? ద జీవ Bhunjita. He is trying to enjoy, but he should not enjoy. Magrita kasya siddhanam. He should know that it all belongs to the Supreme Lord. Three already. Fourth, kurvaneveha karmani. Karma. Jijivishet shatam sama kala. All five items in first two slokas. Entire Bhagavad Gita in two slokas.
మొట్టమొదటి రెండు శ్లోకాలనే భగవద్గీతలోని ఐదు అంశాలు కూడా పూర్తిగా ప్రస్తావనకు వచ్చేసాయి. మొట్టమొదటి శ్లోకంలో ఈశావాస్యం అన్నారు, భగవంతుడి గురించి వచ్చేసింది. ఇదం సర్వం జగత్ అన్నారు, అంటే ప్రకృతి గురించి వచ్చేసింది. తేన త్యక్తమైన భుంజీద, జీవుడు నేను భోక్తనని అనుకుంటున్నాడు కానీ కాదు, మాకృత కష్టసిద్ధను అన్ని భగవంతుడి చెందినవని గుర్తించాలి జీవుడు. ఆ జీవ అతని ప్రస్థానం కూడా వచ్చేసింది. తర్వాత రెండో శ్లోకం చూస్తే కర్మాణి కుర్వననేహ కర్మాణి, కర్మ గురించి వచ్చేసింది. శతం సదా అంటే 100 సంవత్సరాలు 100 సంవత్సరాల కాలం జీవించొచ్చున్నారు, కాలం గురించి వచ్చేసింది. ఒక 2 శ్లోకాల్లో భగవద్గీత ఉన్న మొత్తం 5 అంశాలు కూడా ఇక్కడ వచ్చేసినాయి అనమాట.
వెరీ ఇంట్రెస్టింగ్, ఐ లవ్ ఇట్. ఇన్ జస్ట్ 2 శ్లోకాస్, యాక్చువల్లీ 1.5 శ్లోకాస్. ఇన్ 1.5 మంత్రాస్ సో మచ్ నాలెడ్జ్ ఇస్ దర్. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ వేదిక్ నాలెడ్జ్. మోడర్న్ పీపుల్ రైట్ 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 ఆఫ్టర్ వాల్యూమ్స్, యూ కెనాట్ ఎక్స్ట్రాక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఇట్. ఈవెన్ కర్మ యూ కెనాట్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఇట్. What to speak of other things.
రెండు శ్లోకాలు కూడా కాదు, 1.5 శ్లోకంలోనే మొత్తం 5 అంశాలు వచ్చేసినాయి అనమాట. ఇది నిజంగా ప్రేమించదగ్గ అంశం అనమాట. ఇది ఎందుకనంటే వైదిక జ్ఞానం అంటే అంతే. అధునాతనమైనటువంటి సమాజంలో జ్ఞానం పేరిట రాస్తున్నారు 100 కొలత పుస్తకాలు, పేజీలు పేజీలు రాస్తున్నారు. ఎంత చదివినా అందులో సారాంశాన్ని ఒక్క ముక్క కూడా మనం పట్టలేమన్నమాట. చివరికి కర్మ గురించి కూడా ఒక సరైన అంశాన్ని అందులోంచి తెలుసుకోలేము. కర్మ గురించి తెలుసుకోలేమంటే ఇంకా మన కర్మ మిగతా విషయాలు ఏం తెలుసుకుంటాం, తెలుసుకోలేము.
So third verse gives you the karmic reactions, how you can avoid karma, the akarma position and the karma or vikarma position. They are given in the 3rd shloka. The 4th to 8th shlokas, they describe the Isha, that he is a person, he is not impersonal, and he is not an ordinary person. He is a person with contradictory qualities from the material perspectives. All contradictions are particularly mentioned so that you will disregard any thought that this person is a material person.
తర్వాత 3rd శ్లోకం ఏంటంటే కర్మ యొక్క చర్య ప్రతిచర్యలు ఎలా ఉంటాయి అంటే కర్మ వికర్మ గురించి 3rd శ్లోకం చెప్తుంది. మనం ఈ కర్మ చేస్తే ఏం ఫలితం వస్తుంది, వికర్మ చేస్తే దానికి ఏం ఫలితం వస్తుంది అని చెప్తుంది. తర్వాత 4 నుంచి 8 శ్లోకాల్లో భగవంతుడు అనేటువంటి వాడు ఆయన ఏ విధంగా పరస్పర విరుద్ధమైనటువంటి అంటే భౌతిక అవగాహన దృష్టితో చూస్తే పరస్పర విరుద్ధమైన లక్షణాలు ఎలా కలిగి ఉన్నాడు అనేటువంటిది ఈ 4 నుంచి 8 శ్లోకాలు తెలియజేస్తాయి. ఈ 4 నుంచి 8 శ్లోకాలు మనం తెలుసుకుంటే గనక భౌతికమైనటువంటి దృష్టితో ఇక భగవంతుని చూసే ప్రయత్నమే చేయం. భౌతికమైనటువంటి ఆలోచన ఏ ఒక్కటి వచ్చినా భగవంతుడి విషయంలో దాన్ని తీసి పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే భగవంతునికి ఉన్నటువంటి పరస్పర విభిన్నమైనటువంటి దివ్య లక్షణాల గురించి 4 నుంచి 8 శ్లోకాలు చెప్తున్నాయి.
Purposely contradictions are used so that you will get rid of the material conception. He is very far, but he is very near. He runs very fast, but he stays in one place. He is inside everything, but he is outside everything. But he walks. The impersonalists take one side. They take only the fact that he doesn't walk. But he walks also. They say he doesn't see, but he sees also. So both sides have to be taken, and that means that he is neither impersonal nor personal in the conventional sense. He is a transcendental person.
4 నుంచి 8 శ్లోకాలు చెప్పిన అంశం ఏమిటంటే ఉద్దేశపూర్వకంగా పరస్పర విభిన్న లక్షణాలు అక్కడ ప్రస్తావించారు. దానివల్ల ఏంటంటే భౌతికమైనటువంటి అవగాహన భగవంతుడి పట్ల అసలు పెట్టుకోకుండా ఉంటామని. ఎలాంటి లక్షణాలు ఇచ్చారంటే 4 నుంచి 8 శ్లోకాలు భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆయన చాలా సుదూరంలో ఉంటాడు, నీ పక్కనే కూడా ఉంటాడు. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆయన సర్వత్రానికి అంతరంలో ఉంటాడు, సర్వానికి బాహ్యంగా ఉంటాడు. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆయన చాలా దూరం సుదూరంగా ఆయన ఎంతో వేగంగా వెళ్ళిపోతూ ఉంటాడు, లేదు ఆయన చాలా దగ్గరగా నీకు వస్తున్నాడు, ఒకచోటనే ఉంటాడు, ఆయన స్థిరంగా ఒకచోటనే ఉంటాడని చెప్తారు, లేదు ఆయన చాలా దూరంగా ఎప్పుడు చెలిస్తూ ఉంటాడని చెప్తారు. ఇలా ఈ పరస్పర విభిన్నమైన లక్షణాలు భగవంతుడి గురించి విన్నప్పుడు మనకి అర్థమవుతుంది భౌతికమైనటువంటి అవగాహన దృష్టి భగవంతుడి మీద ఆపాదించకూడదు. మాయావాదులు చేసేటువంటి తప్పు పని ఏమిటంటే పరస్పర విభిన్న లక్షణాల్లో ఒక వర్గాన్నే తీసుకుంటారు. భగవంతుడు ఆయన చెలించడు అనేది తీసుకున్నాడు, చెలిస్తాడు కూడా. భగవంతుడు చూడడు, చూస్తాడు కూడా, కానీ వాళ్ళు ఒక వర్గాన్ని మాత్రమే తీసుకుని లక్షణాలని, ఇదిగో దీనివల్ల భగవంతుడు నిరాకారుడు అని చెప్పి వేస్తాడు. యథార్థం ఏంటంటే మన అవగాహన దృష్టి సిద్ధాంతపూర్వకంగా భగవంతుడు సిద్ధాంతపూర్వకంగా చూసేదానికి సాకారుడు కాదు, నిరాకారుడు కాదు. అసలు ఈ రెండింటికి అతీతమైనటువంటి దివ్యమైనటువంటి ఒక వ్యక్తి ఆయన. ఆ అవగాహన ఈ 4 నుంచి 8 శ్లోకాల్లో మనకు వస్తుంది అనమాట.
సో then 9 to 11 verses 9 to 11 mantras 9 to 11, they teach us the importance of distinguish between what is spiritual and what is material, material knowledge and spiritual knowledge, vidya avidya. One must learn the ways of Vidya and the ways of Avidya side by side. If you cultivate only Vidya and without knowledge of Avidya, you might be tempted to stay here in this material world. You know, for example, Rishi Sringa, he was taught spiritual knowledge, but he was not taught by his father, how to not associate with ladies. Finally, in the absence, one prostitute came and dressed as a man, and he became attracted to that prostitute. And he went. She made a boat-like structure, and he entered into it. So you must understand the ways of nations also, how Maya works. But you must understand it from a transcendental perspective. You cannot understand Maya from within Maya. That will be double Maya.
తొమ్మిది నుంచి పదకొండు శ్లోకాలు, ఈ మూడు శ్లోకాల్లో కూడా ఎట్లా విద్య అవిద్య, ఏది ఆధ్యాత్మికం ఏది భౌతికం అనేటువంటిది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవాల్సిన ప్రాధాన్యతను గురించి చెప్పారనమాట. మనం విద్యను అవిద్యను రెండింటినీ కూడా తెలుసుకోవాలి. విద్యను మాత్రమే నేను తెలుసుకుంటాను అని అంటే అవిద్య గురించి తెలుసుకోకుండా ఉంటే భౌతిక జీవితంలో ఉండిపోవాలనేటువంటి ఒక బంధనం వచ్చేస్తుంది అనమాట. ఋషిశృంగుడి విషయంలో అదే జరిగింది. ఆయన తండ్రి ఏం చేశాడంటే ఆయనకి ఆధ్యాత్మిక జ్ఞానం చెప్పాడు, కానీ అజ్ఞానంతో ఏ విధంగా సాంగత్యం చేయకుండా ఉండాలి అనేది చెప్పలేదు. అందువల్ల ఏమైందంటే ఒక వేసి ఒక పురుషుడు రూపంలో వచ్చి ఆయనతో సాంగత్యం చేస్తే ఆయన వశమైపోయాడు. చక్కగా పడవలోనే చక్కటి ఇల్లు తయారు చేసి ఆ ఇంట్లోకి ఈయన తీసుకుని వెళ్ళడం జరిగింది. అట్లా ఆయన మాయకు వశం అవడం జరిగింది అక్కడ. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకవైపు విద్య నేర్చుకుంటేనే అవిద్య అనేటువంటిది ఎలా ఉంది, మాయ అనేటువంటిది ఎలా మనల్ని తన యొక్క ఉత్సులో బిగిస్తుంది, మాయ అనేటువంటిది ఏ విధంగా మనల్ని పతనం చేస్తుంది అనేటువంటి అవిద్య గురించి కూడా తెలుసుకొని ఉండాలి. అయితే అవిద్య గురించి ఎలా తెలుసుకోవాలంటే చాలా చక్కటి అనుభవజ్ఞుడైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి యొక్క నేతృత్వంలో తెలుసుకోవాలి. అది మాయను మనం మాయలోంచి తెలుసుకోవడానికి ప్రయత్నించకూడదు. నువ్వు మాయలోని మాయ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే రెట్టింపు మాయలో పడిపోతావు. అలా కాకుండా మాయ నుంచి బయటపడిన ఒక వ్యక్తి ద్వారా ఆ మాయ గురించి అవిద్య గురించి మనం తెలుసుకోవాలి.
ఇఫ్ యు కల్చర్ avidya, the consequences will be very bad. If you culture avidya in the name of vidya, that consequence will be even worse. So one result comes from culturing vidya, another result comes from culturing avidya, and a terrible result comes from culturing avidya in the name of vidya.
అందుకనే మనం అవిద్య నేర్చుకునేటప్పుడు కూడా ఆ విద్య ఎలా అంటే ఉట్టి అవిద్యనే నేర్చుకున్నాం, విద్య నేర్చుకోలేదు. అంటే భౌతికమే నేర్చుకున్నాం, ఆధ్యాత్మిక నేర్చుకోలేదు, అది ప్రమాదమే. లేదు మనం విద్య పేరుతో అవిద్య నేర్చుకున్నాం, అంటే ఆధ్యాత్మిక పేరుతో భౌతికంగా నేర్చుకున్నాం, ఇది ఇంకా భయంకరమైన ప్రమాదకరమైంది. ఉట్టి విద్య ఉట్టి ఆధ్యాత్మిక నేర్చుకుంటే ఒక ఫలితం ఉంటుంది, అవిద్య నేర్చుకుంటే ఇంకొక ఫలితం ఉంటుంది, విద్య పేరుతో అవిద్య నేర్చుకుంటే ఇంకా భయంకరమైన ఫలితం ఉంటుంది.
సో వర్సెస్ 11-14 దే tell us the importance of worshipping only the Sambhuti and not the Asambhuti. Don't worship any part and parcel. Only worship the Supreme Lord, the source of everything. If you worship the Asambhuti, the result will be inferior. But if you worship the Asambhuti as if it is the Sambhuti, that result will be even more dangerous, impersonalist. Impersonal Brahman is a Asambhuti. It is not Sambhuti. But if you worship Asambhuti as if it is Sambhuti, the result will be much more dangerous. If you worship impersonalism only, that is not that bad. You may come to personalism later on. But if you have declared that impersonalism is the ultimate Sambhuti, then you have no chance of approaching the Supreme Lord.
11-14 శ్లోకాల్లో అసంభూతిని మనం సేవించకూడదు, ఆరాధించకూడదు, సంభూతినే మనం ఖచ్చితంగా ఆరాధించాలనే విషయం తెలియజేస్తుంది. అసంభూతి అనేనంటే ఏంటంటే పూర్ణం కానిది, లేకపోతే అసంభూతి అనేనంటే అంగాలను మనం సేవించకూడదు, యథార్థంగా పూర్ణాన్నే మనం సేవించాలని చెప్పి తెలియజేస్తుంది అనమాట. అసంభూతిని మనం కనుక ఆరాధించామనుకోండి, దానివల్ల ఫలితం అనేటువంటిది మనకు అల్పంగా ఉంటుంది. ఒకవేళ పొరపాటున అసంభూతిని సంభూతి అనుకుని అంటే సంపూర్ణం అనుకుని ఆరాధించామనుకోండి, దాని ఫలితాలు ఇంకా మరింత ఘోరంగా ఉంటాయి. అందుకనే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మనం సంభూతినే సేవించాలి, అంటే సంపూర్ణమైన భగవంతుని మనం సేవించాలి. అసంభూతిని గనక సంభూతి అని సేవిస్తే దాని ఫలితం చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి నిరాకారవాదాన్నే సేవిస్తున్నాడు, దాన్నే నమ్ముకొని ఉన్నాడు, అలా దాన్ని మాత్రం నమ్ముకొని వదిలేస్తాడు అని అంటే అతనికి కొంచెం అతనికి ఒక ఆశాకిరణం ఉంది. ఈ రోజు కాదు రేపైనా అతను సాకారవాదానికి రావచ్చు, పరిపూర్ణతను పొందొచ్చు. ఎవరైనా వ్యక్తి నిరాకారవాదాన్ని తీసుకుని ఇదే సంపూర్ణ సాక్షాత్కారం, ఇదే సంపూర్ణ ఆధ్యాత్మిక పరిపూర్ణత్వం అన్నాడు అనుకోండి, ఇంకా అతనికి వేరే దిక్కు లేదనమాట. అందుకని ఆ 14 శ్లోకాలు మనకి ఏం తెలియజేస్తుందంటే 11 నుంచి 14 వాటిలో సంభూతినే సేవించండి, అసంభూతిని మీరు సేవించొద్దు.
The worship of various demigods or big dignitaries of this world or one's father, mother and ancestors is all asambhuti worship. They will all give temporary results. But worship of impersonal Brahman, deriding the supreme personality of Godhead, will take you to hell.
అసంభూతి అని అంటే ఏంటంటే అసంభూతిని ఆరాధించడం అని అంటే అర్థం ఏంటంటే అక్కడ ఏం చెప్తున్నారంటే దేవతలను ఆరాధించడం కావచ్చు, ప్రపంచంలో పెద్ద పెద్ద ప్రముఖుల్ని పెద్దవాళ్ళని ఆరాధించడం సేవించడం కావచ్చు, లేదంటే మన యొక్క పూర్వీకుల్ని తల్లిదండ్రులు వాళ్ళని సేవించడం కావచ్చు. ఇదంతా అసంభూతి. వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలు అవి ఎంతో తాత్కాలికంగాను అల్పకాలికంగాను ఉంటాయి. కాబట్టి ఆ మాయావాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసంభూతి అయినటువంటి ఈ మాయావాద తత్వాన్ని లేదా నిరాకారవాదాన్ని ఇది భగవంతుడి యొక్క పరిపూర్ణమైన తత్వం అని చెప్పేసి కనుక వాళ్ళు పూజించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు నరకానికి వెళ్లవలసి ఉంటుంది. ఇది అక్కడ ప్రస్తావించిన అంశాలు.
వర్సెస్ 15 and 16 దే టీచర్స్ హౌ టు బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ఇంపర్సనలిజం అండ్ ఎంటర్ ఇన్ టు అ పర్సనల్ రిలేషన్షిప్ విత్ కృష్ణ.
15-16 శ్లోకాలు ఏం తెలియజేస్తే అంటే మనం ఈ నిరాకారవాదం నుంచి ఎలా బయటపడాలి, బయటపడి భగవంతుని యొక్క ప్రత్యక్ష సాకార సంబంధ బాంధవ్యాలతో భగవంతుడితో అనుబంధాన్ని ఎలా పెంచుకోవాలి, ఇదంతా 15-16 శ్లోకాలు చెప్తాయి.
అండ్ వర్సెస్ 17 and 18 టీచర్స్ హౌ టు ప్రే అండ్ బికమ్ మోర్ డిపెండెంట్ అపాన్ దట్ సుప్రీం లార్డ్ అండ్ హౌ టు కల్టివేట్ దట్ రిలేషన్షిప్ ఆఫ్ డిపెండెన్సీ ఈవెన్ అట్ ద టైమ్ ఆఫ్ డెత్.
17-18 శ్లోకాలు భగవంతుని ఎలా ప్రార్థించాలి, సర్వత్రా భగవంతుని మీద మనం ఎలా ఆధారపడాలి, ఆ ఆధారపడడం అనేటువంటిది భగవంతుని మీద విశ్వాసాన్ని ఎట్లా పెంచుకోవాలి, చివరికి మరణ సమయంలో కూడా భగవంతుని మీద ఎలా మనం ఆధారపడి ఉండాలి అనేటువంటి విషయాలు నేర్చుకోవడం, ఇవన్నీ కూడా 17-18 శ్లోకాల్లో ఉంటుందన్నమాట.
ఐడియలీ ది శ్లోకా షుడ్ ఆల్ బి హర్డ్, మంత్రా షుడ్ బి హర్డ్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ బోనఫైడ్ గురు, హి హాస్ టు టీచ్ అస్ అండ్ దెన్ ఇట్ షుడ్ ఎంటర్ అవర్ హార్ట్ డైరెక్ట్లీ త్రూ ద ఇయర్స్. In this way, it will remain permanently etched in our minds. Thank you very much.
Adarsha prayanga entante sadguru ee mantralanu upadesham chestadu shishyudiki. Ayana upadesham chesinappudu sruti paddhatilo ee upadesham chesina mantralu shishyudu vini ayana danni gurtu pettukuntadu anamata. Adarsha prayanga aithe ee jaragalasina paddhati adi.
Tomorrow we will just explain the first 3 shlokas.
Rep manam mottamodati ee 3 shlokalni charchiddam.
Thank you. Srila Prabhupada.
His grace Krishna Smaran Prabhu ki, Srila Prabhupada ki, Jai Gaur Premanandi.